అందరూ సుఖం కావాలి, సుఖం కావాలంటున్నారు. అందరికీ శాంతి కావాలంటున్నారు. మన స్వరూపమే సుఖం, మన స్వరూపమే శాంతి, మన స్వరూపమే ఆనందం. అన్ని క్లిష్ట పరిస్థితులకి కారణం ఏంటంటే దేహాన్ని ఆత్మల కూటం. నేను పుడుతున్నానని, చనిపోతున్నానని, కష్టపడుతున్నానని, ఇవన్నిటికీ కారణం దేహాన్ని ఆత్మను కూటంలో వస్తుంది. మనం గాఢ నిద్రలో ఉండగా స్వరూప శాంతిని, స్వరూప సుఖాన్ని, స్వరూప ఆనందాన్ని అనుభవిస్తున్నాం. పగలు జాగ్రత్త అవస్థలో విషయ భోగాలు అనుభవిస్తున్నాం. గాఢ నిద్రలో భోగాలు లేకపోయినా స్వరూప ఆనందాన్ని, స్వరూప సుఖాన్ని అనుభవిస్తున్నాం. అయితే ఆ స్వరూప సుఖం బాహ్య పరిస్థితుల మీద కానీ, కుటుంబ పరిస్థితుల మీద కానీ, సాంఘిక పరిస్థితుల మీద కానీ ఆధారపడి లేదు. స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన సుఖం గాఢ నిద్రలో అనుభవిస్తున్నాం. కానీ మనందరికీ కూడా నేను అంటే చాలా ఇష్టం. ఆ నేను కోసం ఇతరులను ప్రేమిస్తున్నాం, ఆ నేను కోసం ఇతరుల మీద కోపాలు తీర్చుకుంటున్నాం. అంటే నేను నేను కాదన్న సంగతి మనకి ఇంకా అర్థం కాలేదు. గాఢ నిద్రలో ఆ నేను లేనప్పుడే మనం సుఖంగా, శాంతిగా, ఆనందంగా ఉన్నాం. ఆ నేను వచ్చిన తర్వాతే మన సుఖాన్ని, మన శాంతిని, ఆనందాన్ని పోగొడతాను. మన స్వరూప సుఖాన్ని, మన స్వరూప శాంతిని ఏ నేనైతే పోగొడతాందో ఆ నేనంటేనే మనం ఇష్టపడుతున్నాం. గాఢ నిద్రలో ఈ నేను లేదు. ఈ నేను లేనంత మాత్రం చేత మనం అక్కడ అసుఖంగా లేము, కానీ సుఖంగానే ఉన్నాం. అంచేది మన సుఖానికి అడ్డొచ్చేది ఎవరో ఇతరులు కాదు, ఈ నేనే. అంటే నీకు జ్ఞానం అర్థమైతే, తత్వం తెలిస్తే, భగవంతుడు చెప్పిన మాటలేందు నీకు గౌరవం కుదిరితే, దేహం ఏ రకమైన ప్రారంభం అనుభవిస్తున్నప్పటికీ మీ శాంతి చెదలదు. ఒక్కొక్క దేహం యొక్క ప్రారంభం ఒక రకంగా ఉంటుంది. దేహం ప్రారంభం అనిపిస్తున్నప్పటికీ మనకి భక్తి కనుక ఉంటే మన మనస్సు భగవంతుడి మీద ఉంటుంది. దేహాన్ని ప్రారంభానికి వదిలేయండి, ఆ ప్రారంభాన్ని అనుసరించి పని చేసుకుంటుంది. ఆ ప్రారంభం పూర్తయిన తర్వాత చనిపోతుంది. కానీ మన పరమేశ్వరుని కనుక చింతిస్తుంటే మనకు రెండు లాభాలు వస్తాయి. ఆ దేహం అనిపించే ప్రారంభం తీరుగ్గా అనిపించవచ్చు. మనస్సు పరమేశ్వరుని చింతించడం వల్ల మనస్సు పరమేశ్వరులో ఐక్యం అవుతుంది. హ్యాపీనెస్ ఇజ్ న్యాచురల్. నువ్వు సుఖస్వరూపుడివి, శాంతి స్వరూపుడివి. అయితే ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా శాంతిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, అప్పుడప్పుడు మనకి సత్వగుణం వచ్చినప్పుడు. కానీ అది పెర్మనెంట్ గా ఉండదు. ఏదో ఫోటో గంటో రోజు ఉంటుంది, తర్వాత చెదిరిపోతూ ఉంటుంది. ఏంటంటే ఎవరికైతే ఈ వాసనాక్షయం పూర్తయిందో వారికి మాత్రమే శాంతి శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు తాత్కాలికంగా మీకు ఎప్పుడైనా శాంతి కలిగినా అది నిజం అనుకోకండి. మళ్ళీ వెంటనే వాసన వచ్చి మీ శాంతిని చెడగొడుతూ ఉంటుంది. వాసన ఉన్న చేపు లోపల మనకి ఎప్పుడైనా శాంతి కలిగినప్పటికీ తాత్కాలికమే, కానీ శాశ్వతంగా ఉండదు. శాశ్వతంగా ఉండాలంటే వాసనాక్షయం పూర్తయినప్పుడు శాంతి కూడా శాశ్వతం అవుతుంది. అంటే భగవంతుడి మీద భారం వేసి మనం జీవించడం కనుక నేర్చుకుంటే ఈ జీవిత యాత్ర చాలా సుఖంగా ఉంటుంది. 100 సంవత్సరాలు జీవించిన 100 క్షణాల కింద వెళ్ళిపోతుంది. మన ఎవరమో చైతన్యం ఆత్మే. ఆత్మ సుఖము వేరు కాదు. ఆత్మ సుఖము వేరు కాదు కాబట్టి నువ్వు ఆత్మను తెలుసుకొని మనం వేదం చెప్తాను. నువ్వు ఆత్మను తెలుసుకుంటే నీకు సుఖం వస్తుంది, నువ్వు సుఖి అవుతావు. అంటే నీకు సుఖం కావాలంటే ఆత్మను తెలుసుకో. హ్యాపీనెస్ ఈజ్ న్యాచురల్. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్ ఇన్ లైఫ్. అంటే నీకు ఎప్పుడైతే ఆత్మానుభవం కలిగిందో, చైతన్యం అనుభవం కలిగిందో, నీ హృదయంలో ఉన్న నిజం నీకు ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చిందో, అప్పుడు నీ కుటుంబ పరిస్థితులు, సాంఘిక పరిస్థితులు, నీ వ్యక్తిగత పరిస్థితులు అనుకూలంగా ఉన్నా, వ్యతిరేకంగా ఉన్నా, నీ కనుక బ్రహ్మానుభవం కలిగితే నీ శాంతి చెరగదు, చెదరదు. ఎందుచేతనంటే అది స్వతంత్రమైనది. పరిస్థితులకి దానికి ఏమి సంబంధం లేదు. శరీరం మరణించినప్పుడు కూడా నేను మరణిస్తున్నానని వాడు అనుకోడు. ఎంచేతనుకోడంటే అది చైతన్యం అనుభవంలో ఉంటుంది. చైతన్యానికి మరణం లేదు. శరీరం మరణించినప్పుడు నేను మరణిస్తున్నానని వాడు అనుకోడు. స్థూల శరీరంలో రక్తము, మాంసము, ఎముకలు ఉంటే సూక్ష్మ శరీరంలో నీ కోరికలు, నీ సంకల్పాలు, నీ ఆశయాలు, నీ ఆకాంక్షలు అన్నీ ఉన్నాయి. కానీ స్థూల శరీరం కూడా మిజ్జే, సూక్ష్మ శరీరం కూడా మిజ్జే, రెండూ నిజం కాదు. మనస్సు చూడండి, ఈవేళ ఒక రకంగా ఉంటుంది, రేపు ఒక రకంగా ఉంటుంది. మనకి మనస్సు కుదిరిగా ఉంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులు అక్కర్లేదు, పోలీస్ స్టేషన్లు అక్కర్లేదు. మనస్సు మన కుదిరిగా లేక ఈ పోలీస్ స్టేషన్లు, రిజిస్టర్ ఆఫీసులు అన్నాడు. సమాజం ఏ స్థాయికి ఎదగాలంటే ప్రభుత్వం కూడా లేని స్థాయికి సమాజం ఎదగాలి. ఈ తత్వం తెలిసిన వాడికి ఈ సూక్ష్మ శరీరం కూడా ఉండదు, స్థూల శరీరం కూడా ఉండదు. అంటే తత్వం ఎవరికైతే తెలిసిందో వాడికి శాంతి సహజంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. పరిస్థితులు ఎలా ఉన్నా ఆ పరిస్థితుల వల్ల శాంతి చెదిరిపోదు, వాడి పీస్ పెరమనెంట్ అవుతుంది. ఆ హృదయంలో ఉన్న శాంతి, ఆ స్పర్శ వాడికి తెలిసినప్పుడు భగవంతుడు వచ్చి ఎదురుగుండా కనిపించినట్టు చూడాలని ఉండదు. అట్లీ ఆ శాంతి అది అభౌతిక శాంతి. అంటే లోకం యొక్క పరిస్థితుల మీద, సంసారం యొక్క పరిస్థితుల మీద అది ఆధారపడి ఉండదు. మన సత్వగుణాన్ని కనుక ప్రాక్టీస్ చేస్తే ఆ శాంతి మనకు దొరికే అవకాశం ఉంది. హ్యాపీనెస్ ఈజ్ న్యాచురల్. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యుయేషన్స్ ఇన్ లైఫ్. వన్ కెన్ డిస్కవర్ దిస్ ఫర్ వన్ సెల్ఫ్. అయితే నీ హృదయంలో ఉన్న నిజాన్ని నీ అంతటి నువ్వే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ నీ కోసం ఇతరులు చేసి పెట్టరు. ఇతరులు అన్నం తింటే నీ కడుపు నిండదు, నీరు తింటే నీ కడుపు నిండదు. ఒక మంచి గురువు ఉంటే వాళ్ళు నీలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని, ఆత్మని, ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి నీకు సహకరిస్తాడు. ఎక్కడ రంగం అడుగుతాడు? ఈ సాధనలు, ఈ ముక్కు మూసుకోటాలు, ఈ జపాలు, ఈ పూజలు, ధ్యానాలు, విచారణలు, ఈ నదుల్లో ములగటాలు, ఈ వ్రతాలు, యజ్ఞాలు, ఈ బాధలు నేను పడలేను. ఆయన ఇచ్చి ఏదో అది నువ్వు ఇచ్చేయన్నాడు. అసలు భగవాన్ ఏం చెప్పారంటే, అన్నం నేనే వండుతాను, అరిటాక్ కూడా నేనే తెస్తాను, ఆకులు అన్నం కూడా నేనే వడ్డిస్తాను, టీకా బద్దకొస్తులు అయితే నోట్లో ముద్ద కూడా నేనే పెడతాను, కానీ నింగటం అనే పని నువ్వు చెయ్యాలి కదా అన్నాడు. ఇప్పుడు దోణ చెరువు దగ్గర తీసుకెళ్తాం, అంతవరకు మనం చేయగలం. ఆ తాగటం, నీళ్లు తాగటం అనే పని దూడ చెయ్యాలి. అదే విధంగా నీకన్నీ చేసి పెడతాను, కానీ నింగటం అనే పని మట్టుకి నువ్వు చెయ్యాలి. గురువు నీకు సహకరిస్తాడు, కానీ నీ అంతటి నువ్వు తెలుసుకోవాలనేటువంటి సంకల్పం, ఆ కాంక్ష, టు నో, తెలుసుకోవాలనే కాంక్ష నీ హృదయాంతరాలలోంచి, నీ హృదయనేత లోయల్లోంచి, లోతుల్లోంచి ఆ బ్రహ్మానుభవం పొందాలి అనేటువంటి కాంక్ష కొక్కొస్తే ఎలా ఆపుకోలేము? అలా నువ్వు ఆపుకున్నా ఆపుకోలేనంత వేగంగా నీ హృదయం యొక్క లోతుల్లోంచి రావాలి. దీని గౌతమ బుద్ధుడు ఏమన్నాడంటే, ఇటుక మీద ఎవడన్నా కూర్చుంటే ఇటుక అంటిస్తే ఇంకా 4 రోజులు ఇటుక మీద కూర్చుని బయటకు వద్దాం అనుకోడట. అంతే కదా, ఇప్పుడు మన ఇల్లు అంటుకుంది అనుకోండి, ఇంకా 4 రోజులు నాకు ఇంట్లోంచి బయటకు వద్దాం అనుకున్నాం, వెంటనే బయటకు వచ్చేద్దాం అనుకుంటాం అండి. అంటే ఇటుక మీద కూర్చున్నవాడు ఆ ఇటుకను అంటించిన వెంటనే ఏ విధంగా బయటకు పడాలని చూస్తాడు? అంత వేగంగా నువ్వు సత్యాన్ని తెలుసుకోవాలనే కాంక్ష, అంత ఎర్నెస్ట్ గా నీకుంటే, అంత సిన్సియర్ గా కనుక నువ్వు ఉంటే అది నీకు ఎరుక పడతాం. ఏది సత్యం? నీ హృదయంలోనే చైతన్యం ఎరుక పడతాం. అయితే నీ హృదయంలో ఉంటుంది శాంతి ఇంక ఎప్పుడైతే అనుభవంలోకి వచ్చింది, పెర్మనెంట్ గా ఉంటుంది, అన్డైల్యూటెడ్ గా ఉంటుంది, అన్బ్రోకెన్ గా ఉంటుంది. దేవుని ఏ విధంగా అయితే ప్రవహిస్తూ ఉంటుందో అది అలాగే ప్రవహిస్తూ ఉంటుంది. దేహం ప్రారంభం అనుభవిస్తున్నప్పటికీ అనుభవిస్తున్నట్టు కూడా మీకు అనిపిస్తుంది. ఇంచు న్యాచురల్ హ్యాపీనెస్, ఆ న్యాచురల్ పీస్, ఆ నార్మల్ హ్యాపీనెస్, నార్మల్ పీస్ అటువంటిది. అయితే ఆ తెలుసుకోవాలనే కాంక్ష నీకు కలగాలి, బ్రహ్మానుభవం పొందాలి, ఆ డిజైర్ నీకు కలగాలి, ఆ తృష్ణ నీ హృదయంలోంచి రావాలి. నీకు తెలుసున్నా నీ హృదయంలో నిజం ఉంది, నీకు తెలియపోయిన నీ హృదయంలో నిజం ఉంది, దానికి చావు లేదు, దానికి చావు లేదు, దానికి పుట్టుక లేదు, అది పంచభూతాలకు కూడా అతీతంగా ఉంది. దాని స్వరూపమే శాంతి స్వరూపం, దాని స్వరూపమే సుఖ స్వరూపం, అది ఎవరో కాదు, అది నీవే అయి ఉన్నావు. అది నీవే అయి ఉన్నప్పటికీ అది నీవన్న సంగతి నీకు తెలియటం లేదు. అది నీవే అన్న సంగతి నువ్వు తెలుసుకోవడానికి ఏ విషయాలైతే నీకు అడ్డొస్తున్నాయో వాటిని తొలగించుకోవడానికి నువ్వు చేసే ప్రయత్నమే సాధన. అది మన అనుభవంలోకి రావటానికి ఏమంటొస్తున్నాయి, ఏ మనిషికి ఆ మనిషి చూసుకోవాలి. ఒక మనిషికి చిరాకు ఎక్కువ ఉండొచ్చు, ఒక మనిషికి కోపం ఎక్కువ ఉండొచ్చు, ఒక మనిషికి ఆశ ఎక్కువ ఉండొచ్చు, ఒక మనిషికి అసూయ ఎక్కువ ఉండొచ్చు, అలాగే ఒక మనసుకు ఒక బలహీనత ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం లేకపోతే, మనో నిగ్రహం లేకపోతే ధ్యానం సరిగ్గా సాగదు. ఇంద్రియాల్లో చేపలు ఎక్కువ ఉందనుకోండి, వాడు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేసిన ధ్యానం సరిగ్గా సాగదు. మీ హృదయంలో ఉన్న సత్వస్తువుని మీరు తెలుసుకోవడానికి ఏ బలహీనతలు, ఏ అలవాట్లు అయితే మీకు అడ్డొస్తున్నాయో వాటిని తొలగించుకోవడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని సాధనని పిలుస్తాను. దుఃఖ కారణం ఎక్కడుందంటే శరీరంలో లేదు, దుఃఖ కారణం మనస్సులో ఉంది. అది ఏకవస్తువుని పరమేశ్వరుని ఏదో ఒక రూపాన్నో, ఒక నామాన్నో, ఒక అవతార పురుషునో, గురువును, ఏకవస్తువు నిరంతరము చింతించడం వల్ల కూడా నీకు దుఃఖ కారణం మనస్సులో ఉంది కాబట్టి మనస్సు నశిస్తుంది. మనస్సే దుఃఖ కారణం, దుఃఖ కారణం బయట లేదు. ఈ లోపల బయట అనేది ఆత్మకు లేదు, చైతన్యానికి లోపల లేదు, బయట లేదు. ఈ లోపల బయట అనేది మనసుకు మాత్రమే, అహంకారానికి మాత్రమే. ఎవడైతే బ్రహ్మానుభవం పొందాడో వాడు నేను లోపల ఉన్నానని అనుకోడు, అంటే అడుగు బయట కూడా లేదు. బయట ఉన్నవాడు లోపలికి వెళతాడు, లోపల ఉన్నాడు బయటకు వస్తాడు. బ్రహ్మానుభవం పొందిన వాడికి లోపల లేదు, బయట లేదు, బయట లేదు, లోపల లేదు. ఈ బయట లోపల అనేది మాయకి సంబంధించిన విషయాలు. మాయ ఎక్కడుంది? మనసులో ఉంది. మనసు నశిస్తే నువ్వు నశించవు. మనసుని మాయ కల్పించింది, ప్రపంచాన్ని కూడా మాయే కల్పించింది. అంటే మాయ నశిస్తే మనసు నశిస్తుంది, ప్రపంచం నశిస్తుంది, కానీ నువ్వు నశించు. చైతన్యం ఎవరైతే పొందాడో వాడు అందరిలోనే చైతన్యమే చూస్తూ ఉంటాడు. మాకు రూపాయి ఉంది, మేము నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం, ఎర్రగా ఉన్నాం, లావుగా ఉన్నాం, సన్నంగా ఉన్నాం, ఎన్ని రూపాలే. ఎన్ని రూపాలు కనిపిస్తున్నాయి ఇక్కడ? ఓ రూపానికి ఒక పేరు, ఒక రూపానికి ఒక పేరు, రూపానికి పేరు లేకపోతే వ్యవహారం ఉన్నాడు. అయితే బ్రహ్మానుభవం పొందిన వాడు ఈ రూపాలను చూస్తూనే ఉంటాడు, ఈ నామాలను చూస్తూనే ఉంటాడు. కానీ చూస్తున్నప్పటికీ ఈ రూపాలు, ఈ నామాలని బ్రహ్మము ఎందు మట్టికే కల్పించబడ్డాయన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. కలవడించిన మోహానికి గురికాడు. ఈ ప్రపంచంలో ఏది కూడా వాడిని అట్రాక్ట్ చేయలేదు. ఈ గౌరవాలు, ఈ అగౌరవాలు, కీర్తులు, ఆ దేహగతమైన నేనికి, మనోగతమైన నేనికే, నీ హృదయంలో నిజానికి ఈ గౌరవాలకి, ఈ అగౌరవాలకి, ఈ చావులకి, ఈ పుట్టుకలకి, నీ పుణ్య ప్రారంభానికి, నీ పాప ప్రారంభానికి ఎట్టి సంబంధం లేదు. వ్యక్తి భావన అంటే ఏమిటి? దేహము నేను అనే తలంపు ఎందులోంచి వస్తుంది? నీకు మనసులోంచి వస్తుంది. మనసులో అనేక తలంపులు ఉన్నాయి, మనసులో అనేక తలంపులు ఉన్నాయి, అందులో నేను కూడా ఒక తలంపు. మనసులో అనేక తలంపులు ఉన్నాయి, అందులో నేను కూడా ఒక తలంపు. అయితే అది మొదటి తలంపు. ఇప్పుడు కోపం కూడా నేననే తలంపుకు వస్తుంది. అలాగే చిరాకు కూడా నేననే తలంపుకే వస్తుంది. ఆ మొదటి తలంపును కనుక నీ దేవుడికి ఇచ్చేస్తే నీకు ఇంకా ఎత్తి భావం నీకు ఉండనే ఉండదు. నువ్వు బ్రహ్మానుభవం పొందడం కోసం నీకు అడ్డు వచ్చేది ఎవరు ఇతరులు కాదు. నీ భర్తను మీరు ప్రేమిస్తుంటే నీ భర్త కోసం మీరు ప్రేమించడం లేదు, ఈ నేను కోసమే మీ భర్తను ప్రేమిస్తున్నారు. నా భర్తను నేను ప్రేమిస్తానని మీరు అనుకోవచ్చున్నది, నిజం కాదని చెప్తున్నారు ఇక్కడ భగవాన్. ఈ నేను కోసమే మీ భర్తను ప్రేమిస్తున్నారు. ఈ నేను కనుక మీ భర్త వ్యతిరేకమైతే మీ భర్త కూడా మీరు దూరం అయిపోతారు. మానసికంగా సంఘానికి జరిసి సంసారం చేసినా మానసికంగా మనకి దూరం అయిపోతారు. అంటే మానవుడు ఏ పని చేసినా నేను కోసమే చేస్తాడు. అలాగే మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తుంటే కేవలం మీ మీద ప్రేమ అనుకోకుండా మీ భర్తలో నా నేను కోసం మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీకు కూడా భగవంతుడి మెదడిచ్చాడు, నేను చెప్పింది వింటే సరిపోదు, మీరు బాగా ఆలోచించుకుంటే, ఆలోచించుకుంటేనే మీకు సొంతం అవుతుంది. నేను చెప్పింది మీరు గాలి కుదిరేస్తే మీకు సొంతం అవ్వదు, నేను చెప్పింది మీరు ఆలోచించుకుంటే మీకు అర్థం అవుతుంది, అప్పుడు మీకు సొంతం అవుతుంది. ఈ దేహం ఎంత బరువుగా ఉన్నా చివరికి శ్మశానంలో పిడకలకు అప్పగించవచ్చు. నా శరీరం చాలా అందంగా ఉందనుకోండి, చాలా లావుగా ఉందనుకోండి, చాలా బరువుగా ఉందనుకోండి, అన్ని విటమిన్లతోటి ఈ శరీరాన్ని పెంచాననుకోండి, ఏదో రోజున శ్మశానంలో పిడకలకు ఇవ్వవలసింది. ఈ జీవుడు ఎన్ని భోగాలు అనుభవించినప్పటికీ, ఏసీ గదిలో ఉన్నప్పటికీ, ప్రపంచంలో ఎన్ని భోగాలు ఉన్నప్పటికీ, ఈ భోగాలు చైతన్యానికి అక్కర్లేదు, కేవలం జీవుడికి మాత్రమే. ప్రపంచంలో అన్ని భోగాలు కూడా ఈ నేనికి కావాలి. నీ హృదయంలో నిజానికి, నీ హృదయంలో నా చైతన్యానికి, నీ హృదయంలో నా అమృతానికి ప్రపంచంలో ఉన్న భోగాలు అవసరం లేదు. ఈ బాడీ బౌండ్ ఐకి, ఈ పర్సనల్ ఐకి, ఈ ఫాల్స్ ఐకి మాత్రమే ప్రపంచంలో ఉన్న భోగాలు అనేవి కావాలి. మనకు ఐదే ఇంద్రియాలను ఇంకో ఐదు ఇంద్రియాలు భగవంతుడు ఇస్తే బాగుంది, ఇంకా భోగాలు అనిపించవచ్చు అనిపిస్తుంది. అంటే మనసు యొక్క ఆశ ఎటువంటి, మాకు ఎన్ని భోగాలు కావాలంటే అన్ని భోగాలు ఉన్నాయి. ఇతరులు మా దగ్గరే తలంచాలి కానీ నేను ఇతరుల దగ్గర తలంచక్కర్లేదు, ఎవరి వాడి దగ్గర చెయ్యి తాపక్కర్లేకుండా మా జీవితం గొప్పగా వెళ్ళిపోతుంది, మాకు ఎన్ని భోగాలు కావాలంటే అన్ని భోగాలు ఉన్నాయి, మాకేమీ లోటు లేదు అని కొంతమంది అనుకుంటుంటారు. ఈ భోగాలు అనిపించే జీవుడు కూడా ఏదో రోజు నశించిపోతాడన్న సంగతి మనకు తెలియటం లేదు, దానికి అజ్ఞానం కాదు. ఈ భోగాలు అనిపించే జీవుడు కూడా, ఇన్ని రకాలు ఇన్ని జన్మల నుంచి అనుభవిస్తూ వస్తున్నటువంటి ఈ భోగాలు అనిపించే జీవుడు కూడా ఒక్కసారి వాడు ఎవడని, నువ్వెవడవు, ఇన్ని భోగాలు అనిపిస్తున్నావు నువ్వెవడు అని ప్రశ్నేసుకుంటే వాడు కూడా ఏదో రోజున జ్ఞానాగ్ని వల్ల కాలిబూడిది అయిపోతాడు. ఈ భౌతికమైన అగ్ని వల్ల శరీరం కాలిపోతుంది, ఈ జ్ఞానాగ్ని వల్ల నీలో ఉన్నటువంటి మనస్సు కాలిపోతుంది. నువ్వు ఏ రెండు చుట్టూ తిరుగుతున్నావో, ఏటిని ఆధారం పెట్టుకుని బతుకుతున్నావో, ఆ రెండు ఈనాటికైనా ముందు నాటికైనా కాలిపోవలసింది. శరీరం మాత్రమే కాదు నీ జీవుడు కూడా కాలిపోతాడు ఎప్పుడు నీ జ్ఞానాగ్ని వచ్చింది. ఒకసారి వాడికి జ్ఞానాగ్ని కలిగితే మాతోటి భోగ దగ్గర వాళ్ళు ఎవడో లేరు, మేము చాలా గొప్ప భోగాలు అనిపిస్తున్నాం, ఏ భోగం కావాలంటే ఆ భోగం అనిపిస్తున్నాం అనుకునే ఆ జీవుడు కూడా ఏదో రోజు నశించి తీరవలసింది. ఈ పుడకల వల్ల, ఈ పిడకల వల్ల శరీరం కాలిపోతుంది, నీ లోపల నుంచి వచ్చినటువంటి జ్ఞానాగ్ని వల్ల జీవుడు కాలిపోతాడు. ఏ నేనైతే నేను నేనన్ను అంటున్నావు, ఆ నేనే కనుక నిజమైతే నీకు సాధనతోటి పని లేదు, విచారణతోటి పని లేదు. ఇప్పుడు నేను నేను అని అంటున్నాం ప్రతి మనిషి, ఆ నేను నేనని చెప్పే ఈ నేనే కనుక నిజమైతే విచారణ అక్కర్లేదు. ఆ నేను నిజం కాదు, నిజం కాని దానిని నిజమని మనం అనుకుంటున్నాం, అంచేత విచారణ చెయ్యాలి. మనిషికి కావాల్సిన దేవుడు కాదు, సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం కావాలి. అది దేవుణ్ణి ఎంత కోరుకుంటుందంటే దేవుళ్ళు ఆనందం ఉంది, సుఖం ఉంది, శాశ్వతం ఉంది, ఆ నిజమైనటువంటి సుఖం శాంతి దేవుళ్ళు ఉన్నాయి కాబట్టి అందుకు మనం దేవుణ్ణి కోరుకుంటున్నాం. మీ లోపల నిజం మీకు తెలియబడే వరకు, మీ కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉండి ఇప్పుడు మనకు బాగానే ఉన్నాం అనుకున్నప్పటికీ తాత్కాలికం మాత్రమే ఈ కోసం దుఃఖం ఎదురు చూస్తుంది. ఆ దుఃఖం నీకు రాదనుకోకుండా, ఆ దుఃఖం వాయిదా పడ కోర్టు వాయిదాల కింద ఆ దుఃఖం వాయిదా పడుతుంది, కానీ ఎప్పటికప్పుడు వచ్చి తీరుతుంది దుఃఖం. మీ లోపల నిజం మీకు తెలియబడే వరకు ఏదో రోజున మీకు దుఃఖం వచ్చి తీరుతుంది. ఒకటి జ్ఞాపకించుకోండి, మీరు ఈ దేహంలో ఏదో ఉండగా ఏదైనా పుణ్యం చేసుకున్నారనుకోండి, ఆ పుణ్యపరిచి ఈ దేహంలో రావాలని ఎక్కడ లేదు. మీకు అర్థమవుతుంది, ఈ దేహంలో మీరు పుణ్యం చేసుకున్నారు, ఆ పుణ్యపరిచి ఇంకో దేహంలో అనుభవిస్తారు. దేహం మారుతుంది కానీ అనుభవించడం మటుకి వాడే అనిపించే లోపల జీవుడు ఒకడే, ఆ జీవుడు మటుకి ఒక ఆ పుణ్య ఫలితం ఎప్పుడైతే అయిపోయిందో ఆ సుఖానుభవం కూడా కరిగిపోతుంది. పదవ కూడా అంతే, దేహ ప్రారంభం ఉన్నప్పుడు ఆ పదవ వస్తుంది, ఆ ప్రారంభం పూర్తవగానే ఆ పదవ ఎంత గట్టిగా పట్టుకుందో ఆ పదవ జారిపోతుంది. పవిత్రత వల్ల మోక్షం వస్తుంది కానీ యుక్తి వల్ల మోక్షం రాదు. ప్యూరిటీ వల్ల మోక్షం వస్తుంది కానీ టీఎస్టీ ట్యాక్ట్ ట్యాక్ట్ వల్ల మటుకి ఎవరికి మోక్షం రాదు. ఇప్పుడు కృష్ణుడి గీతలు ఏమని చెప్పాడంటే, నీ న్యాచురల్ శాంతికి, నీ సహజమైన శాంతికి, సహజమైన సుఖానికి ఏ నేనైతే అడ్డొస్తుందో ఆ నేను మీరు సాధన చేసి పోగొట్టుకున్నా సరే, మీరు పోగొట్టుకునే శక్తి మీకు లేకపోతే నాకు ఇచ్చేసినా సరే, ఇచ్చేస్తే ఆయన పుచ్చుకుంటాడు. మీరు ఆయన పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైతే మిమ్మల్ని అశాంతికి గురి చేస్తుందో ఆ నేను మీరు స్వతంత్రించి మీరు సాధన చేసి పోగొట్టుకున్నా సరే, లేకపోతే భగవంతుడికి ఇచ్చేసినా సరే, భగవంతుడికి ఇచ్చేస్తే అది భక్తి మార్గం, మీ అంతా మీరు పోగొట్టుకుంటే అది జ్ఞాన మార్గం. మొత్తం మీద అది పోగొట్టుకోవడం కావాలి. అయితే మీరు సాధన చేయగా చేయగా ఈ సాధన యొక్క ప్రయోజనం రెండు, ఒకటి ఏకాగ్రత, రెండు పవిత్రత. ఈ ఏకాగ్రత పవిత్రత లేనివాడు మోక్షాన్ని సాధించలేడు, ఆ మోక్ష సుఖాన్ని పొందలేదు. ఒకటి వన్ పాయింటెడ్నెస్, రెండు ప్యూరిటీ. ఈ ఏకాగ్రత సహాయం వల్ల, పవిత్రత సహాయం వల్ల మటుకి మీరు మోక్షాన్ని పొందగలరు.
భగవంతుడి యొక్క నామాన్ని స్మరించగా స్మరించగా మనకు పవిత్రత వస్తుంది, రెండు ఏకాగ్రత వస్తుంది. ఈ రెండు కూడా మన తత్వం తెలుసుకోవడానికి సహకరిస్తాయి. అంటే వీడేమంటున్నాడంటే, నీ మాటలు ఏంటంటే నేను కొంచెం కంగారు పడుతున్నాను. ఏదైతే నేను అనుకుంటున్నానో ఆ నేను అడ్డే పెట్టుకుని మీరు మిగతా సాధన చెప్తే నాకు కంగారు రాదు. మీరు ప్రాణాయామం చేసుకో, నువ్వు లేదా జపం చేసుకో, పూజ చేసుకో, కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేసుకో, సత్యానందతం చేసుకో, తెల్లవారుజాము 4 గంటలకు లేచి కాంచేపు జపం చేసుకో, ఇటువంటి మాటలు చెబితే నాకు కంగారు రాదు. నీ మాటలు ఏంటంటే నన్ను కంగారు పెట్టేస్తున్నారు. ఏ నేను కోసమైతే జపం చేస్తున్నానో, ఏ నేను కోసమైతే ధ్యానం చేస్తున్నాను, ఏ నేను కోసమైతే కాశీ రామేశ్వరం తిరుగుతున్నాను, ఆ నేను మీరు పోగొట్టుకోమని చెప్పడం నాకు న్యాయంగా అనిపించడం లేదు. పైగా నేను కంగారు పడుతున్నాను, నా మనసు కంగారు వచ్చేస్తాను. నేను బతికిది నేను కోసం బతుకుతున్నాను, నేను పూజ చేసుకునేది కూడా ఈ నేను కోసం నేను పూజ చేసుకుంటున్నాను, కాశీ గంగానదిలో మురిగిన ఈ నేను కోసమే మురుగుతున్నాను, ఎదురుని చేసిన యాగం చేసిన ఈ నేను కోసమే చేస్తున్నాను, ఏ నేను కోసమైతే నేను బతుకుతున్నాను, ఆ నేను పోగొట్టుకోమని మీరు చెబుతుంటే నాకు కంగారు పడుతుంది. మీరు పూజ చేసుకోమని చెప్పండి, మీరు బాగా పుణ్యం చేసుకుని వైకుంఠానికి వెళ్ళమని చెప్పండి, దానికి ఏం ఇబ్బంది లేదు. అది వైకుంఠానికి వెళ్ళేవాడినే ఓడగొట్టేస్తున్నారు మీరు, నా ప్రయాణాలు ఆపజేసేస్తున్నారు అని చెప్పి నాకు కొంచెం కంగారు పడుతుంది. అది జీవించడమే దానికోసం జీవిస్తున్నాను. ఏ నేను అలంకరించుకోవడానికి, ఏ నేను డెకరేట్ చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ నేనే తీసేయమంటున్నారు. ఈ నేనే కనుక తీసేస్తే నేను చేసుకునే పుణ్యం ఎందుకు, ఈ సత్రవలు కట్టడాలు ఎందుకు, ఈ నదుల్లో మరగటాలు ఎందుకు, దానికోసమే కదా. ఏదో సత్రవలు కట్టుకుంటున్నాను, అక్కడక్కడనే సత్యానందతలు చేసుకుంటున్నాను, ఉత్తరాల యాత్రలు దక్షిణ యాత్రలు చేస్తున్నాను. ఈ యాత్రలన్నీ చేసేది, నదుల్లో మునిగేది, వ్రతాలు చేసేది నేను కోసమే కదా. ఆ నేననే తీసేయమని మీరు చెబుతాంటే నాకు కంగారు పడక ఏం చేస్తానంటున్నాడు. ఇంకా మీ దారి మీరు, నా దారి నేను చూసుకోవాలనుక. అసలు నేను కష్టపడేది దానికోసం కష్టపడతానంటే, దేనికోసం అయితే నేను కష్టపడుతున్నాను దాన్ని తీసుకో పక్కన పెట్టినంటే మీతో నేను ఏం మాట్లాడతాను, ఇంకా లేచి వెళ్ళిపోవాలి. ఆ నేను కోసం నేను బతుకుతున్నాను. ఆ పుట్టిన మొదలు చచ్చిపోయే వరకు, తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన మొదలు శ్మశానానికి వెళ్లే వరకు ఆ నేను ముస్తాబు చేయడం తోటి నా జీవితం సరిపోతుంది. ఏ నేను ముస్తాబు చేయడానికి నేను జీవిస్తున్నాను, ఆ నేను తీసి పక్కన పెట్టమంటే నాకు న్యాయంగా లేదు. మీరు పెద్దలైతే ఉండొచ్చు, మీరు తత్వం తెలిస్తే తెలిసి ఉండొచ్చు, కానీ నాకు న్యాయబద్ధంగా నాకు లేదు, హేతుబద్ధంగా నాకు లేదు. భగవాన్ ఏమంటున్నారంటే, నేను నువ్వు అట్టే పెట్టుకోవాలంటే అట్టే పెట్టేసుకో, నిన్ను బలవంతం చేయవలసిన పని నాకు లేదు, నేను మాయ చేసి నీ చేత నా ఓట్లు వేయించుకోవాల్సిన పని నాకేం లేదు, నీ గౌరవం నాకు అక్కర్లేదు, నీ ఊరేగింపు నాకు అక్కర్లేదు, నీ దండలు నాకు అక్కర్లేదు. నేను విషయం నీకు చెబుతున్నాను, ఆ నేను విడిచిపెట్టు, నీకు ఇష్టం లేదని అట్టే పెట్టుకో, నువ్వు అడిగే కాబట్టి నేను చెబుతున్నాను. నిన్ను బలవంతం చేయవలసిన పని నాకేం లేదు, ఆ నేను కోసమే బతుకుతున్నాను, నువ్వు చెబుతున్నావు అంటే నీకు కావాల్సి ఉంటే ఆ నేను నువ్వు అట్టే పెట్టేసుకో. కానీ ఒకటి మటుకు చెబుతున్నాను, నీకు మోక్షం మటుకు ఎన్నటికి రాదన్న, ఆ నేను నీకు విడిచిపెట్టడం ఇష్టం లేదని చెబుతున్నాడు. అలా అట్టి పెట్టుకో, ఎవరికి కావాలి ఆ మోక్షం మటుకు నీకు రాదు. నీకు మోక్షం కావాలా, ఈ నేను వదులుకో, నీకు మోక్షం అక్కర్లేదా, ఈ నేను అట్టి పెట్టుకో, రెండు అట్లు ఏదో ఒకటి చేసుకో, అది నీ చేతిలో ఉన్నది, ఇది ఈ పని నీ చేతిలో ఉన్నది. ఆ నేను విడిచిపెట్టి నువ్వు మోక్షాన్ని పొందుతావా పొందు, లేదా నేను విడిచిపెట్టుకుని నరకానికి పోతావా నరకానికి పో, ఆ రెండు అట్లు ఏదో ఒకటి నువ్వే చెయ్యి, ఆ చాయిస్ నీకే ఇచ్చేస్తున్నాను. ఆ నేను విడిచిపెట్టి నువ్వు నిర్వాణ స్థితిని పొందుతావా పొందు, ఆ నేను విడిచిపెట్టకుండా నేను తోటే పుణ్యం చేసి సుఖం అనిపించడం, పాపం చేసి దుఃఖం అనిపించడం, జన్మ మరణ ప్రవాహాల్లో కొట్టుకుపోవటం, ఈ వైకుంఠాలకి నరకాలకి స్వర్గాలకి ఎల్లటాలు రావటాలు గోయింగులు కనింగులు, ఆ రెండట్లు ఏదో నువ్వే చెయ్యి, ఆ చాయిస్ నీకే ఇచ్చేస్తున్నాను. భగవాన్ దగ్గరికి ఎవరైనా వచ్చి నేను పేదవాళ్ళం అండి, మీ దగ్గరికి ఏం పళ్ళు చాలేదు, నేను పేదవాళ్ళం అంటే భగవాన్ అనకండి, మా దగ్గర ఏమీ లేదని మీరు అనకండి, మాకు ఏమీ లేదని అనకండి, ఆ నేను నోటి తెచ్చారు కదా నాకు కావాల్సింది కూడా నేనే అని వరట. ఇంకేంటే పొలాలు లేని వాళ్ళు ఉన్నారు, బ్యాంకులు డబ్బు లేని వాళ్ళు ఉన్నారు, కానీ నేను లేకుండా ఎవడో లేడు. ఈ నిజానికి దీని అందానికి ప్రపంచం ఒకటి సరిపోలేదు, దేహం ఒకటి సరిపోలేదు, దేవుడు కూడా ఒకటి దీనికి కావాల్సి వచ్చాడు. అంటే ఇప్పుడు నిన్ను విడిచిపెట్టమని నేను అంటాను లేదు, విడిచిపెట్టకపోతే మోక్షం రాదని నీకు చెబుతున్నాను. ఆ నేను అట్టే పెట్టేసుకుంటే అట్టే పెట్టేసుకో, స్వర్గానకు నరకానకు వైకుంఠానికి తిరుగు, ఆ నేను అట్టే పెట్టుకుని నువ్వు పుణ్యం చేసుకుంటున్నావు, ఆ పుణ్యం చేసుకుంటే నీకు ఆ సుఖం వస్తుంది, సుఖం అనిపించు, ఆ నేను అట్టే పెట్టుకుని నువ్వు పాపం చేస్తే దుఃఖం వస్తుంది, అది కూడా అనిపించు. ఆ రకంగా నీకు ఆ రకమైన జీవితం నువ్వు పొడిగించాలంటే నువ్వు ఆ జీవితమైన పొడిగించుకో, నీకు మటుకి ఆ నిర్వాణ సుఖం ఆ స్వర్గరాజ్యం నీకు దొరకదు. నేను అట్టే పెట్టుకుని నేను విడిచిపెట్టుకున్నా మటుకు నువ్వు మోక్షాన్ని పొందుదాన్ని చూస్తున్నావు. ఎన్ని కోట్లాది జన్మలు ఇచ్చినా, లక్షలాది జన్మలు ఇచ్చినా, ఎన్ని యుగాలు గడిచిపోయినా అది సాధ్యం కాదు. నీకు పెర్ఫెక్షన్ కావాలో, ఎంజాయ్మెంట్ కావాలో, నువ్వు ఏ మార్గాన్ని ప్రయాణం చేయాలనుకుంటున్నావు ఆ మార్గాన్ని ప్రయాణం చేయి. అంటే పాపం ప్రశ్నించి వాడు ఏమంటున్నాడండి, మీరు చెప్పే బోధ అంతా బాగానే ఉంది, మీరు ఆ నేను విడిచిపెట్టేయమంటున్నారు, ఆ నేను మినహాయించమని నేను అడుగుతున్నాను, మీకు నాకు ఇక్కడ పోసకటం లేదని వీడు అంటున్నాడు. మీరు వడ్డీ తినేసి అసలు తినేస్తే ఇంకేం మాకు మిగిలిది ఏంటని అడుగుతున్నాడు. మీరు వడ్డీ తింటే వడ్డీ తినండి, అసలు మాకు వదిలేయండి. కానీ నీ పద్ధతి చూస్తుంటే, నీ బోధ చూస్తే వడ్డీ తినేస్తున్నారు, అసలు తినేస్తున్నారు, ఏమి లేకుండా అయిపోతుంది మాకు. ఆ నేను మినహాయించమని నేను అడుగుతున్నాను, ఆ నేను కూడా మీరే మింగేస్తానంటున్నారు, మీకు మాకు ఇక్కడ పొసగటం లేదు. అంటే వీడు ఏమంటున్నాడు అంటే, అనేవాడు మీరు ఆ నేను కూడా వదిలేయండి, మిగతా కూడా చెప్పండి, తెల్లవారుజాము లేకమని తపస్సు చేసుకోమని జపం చేసుకోమని చెప్పండి చేస్తాం. అందుకని నేను కూడా వదిలేయను అంటాడు. వాడేమో నేను మినహాయించమంటున్నాడు, ఆయన బోధలో నేను కూడా ఇన్వాల్వ్ చేసేస్తున్నాడు. అక్కడ ఇద్దరికి పీచి వచ్చి మినహాయించమని ఆయన అడుగుతుంటే తొలగించమని ఈయన చెప్తున్నాడు. అంటే ఇద్దరు అక్కడ రాజీ పడలేకపోతున్నారు. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని రకాలుగా నచ్చ చెప్పినా నా భయం ఏదో నాకు ఉంది. నాకు అర్థమయ్యేటట్టు చెప్పడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. నా కంగారు ఏదో నాకు ఉంది, నా కన్ఫ్యూజన్ ఏదో నాకు ఉంది, నా అశాంతి ఏదో నాకు ఉంది. మీరు చెప్పడం ఏదో మీ పద్ధతిలో నన్ను బాగు చేయాలని మీరు చెబుతున్నారు. మీరు చెప్పే మాటల్లో ఏదో దోషం ఉంది నేను చెప్పడం లేదు. నేను చాలా కన్ఫ్యూజన్ అవుతున్నాను, నాకు వచ్చే భయం ఏదో నాకు వస్తుంది, నా భయం నన్ను వెంటాడుతుంది. అయితే ఈ విషయంలో మీరు నాకు కొంచెం నా కంగారు తగ్గేటట్టు కొంచెం సహాయం చేయాలి. మీరు చెప్పేది నిజం కాదని అంటాం లేదు, కానీ నాకు భయం వస్తుంది. బహుశా నాకు నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదేమో, ఆ నిజానికి నా కళ్ళు నేను తెరవలేకపోతున్నాను. ఒకవేళ అవసరమైతే ఆ నిజానికి నా కళ్ళు తెరిచి లేదు, మీరు మీ అనుగ్రహం నాకు పంపిస్తేనే కానీ, మీ సహాయం నాకు చేస్తేనే కానీ మీరు చెప్పే మాటలు కూడా బహుశా నాకు అర్థం కాదేమో. మీరు చెప్పే మాటలంటే ఎంతకంటే నాకు భయం కలుగుతుంది, నాకు కన్ఫ్యూజన్ కూడా వస్తుంది. నాకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు కన్ఫ్యూజన్ రావటం లేదని చెబుతుంటే నన్ను నేను మోసం చేసుకున్నట్టు అవుతుంది. అంటే నాకున్న బాధ ఏదో చెబుతున్నాను, నాకున్న ఫీర్ ఏదో చెబుతున్నాను, నాకున్న డిఫికల్టీ ఏదో చెబుతున్నాను, నాకున్న డిసప్పాయింట్మెంట్ ఏదో చెబుతున్నాను, నాకున్న కన్ఫ్యూజన్ ఏదో చెబుతున్నాను. ఈ కన్ఫ్యూజన్ తొలగించడానికి ఈ మాటలు కాకుండా మీ అనుగ్రహాన్ని పంపించి ఈ కన్ఫ్యూజన్ ని ఈ డిఫికల్టీని తొలగించవలసిన అవసరం మీకుంది. మీ మాటల వల్ల నా కన్ఫ్యూజన్ పోతుందని అనుకోవటం లేదు. మీ అనుగ్రహాన్ని నాకు పంపించి ఈ కన్ఫ్యూజన్ ని ఈ డిసప్పాయింట్మెంట్ ని తొలగించవలసిందని కోరుకుంటున్నాను. అంటే భగవాన్ ఏమంటున్నారంటే ఇవన్నీ ఎందుకు వస్తుందంటే, నేను దేహాన్ని అనే భావన రావటం వల్ల నీకు భయం వస్తుంది, లేకపోతే భయం తుడిపని. ఈ శవాన్ని నువ్వు అనుకుంటున్నావు, ఈ శవాన్ని నువ్వు అనుకుంటున్నావు, ఈ శవాన్ని నువ్వు అనుకోవటం వల్ల వచ్చి ఈ భయాలు, ఈ కంగారులు, ఈ తొందరలు, ఈ తొందరపాటు మాటలు, ఈ బ్లడ్ ప్రెషర్ వచ్చేయటం, డిప్రెషన్ వచ్చేయటం, ఇవన్నిటికీ కారణం నీ అస్తిత్వాన్ని నీ శవానికి పరిమితం చేసుకోవటం వల్ల ఎలగరంతా వస్తాం. నేను చెప్పే మాటలు కూడా నీకు పట్టడం లేదు. అంటే భగవాన్ కూడా జాలి పడుతున్నాడు. ఏ జ్ఞాని కూడా అనుగ్రహం లేకుండా ప్రేమ లేకుండా ఉండడు. ప్రతి జ్ఞాని కూడా అనుగ్రహ స్వరూపుడే, ప్రేమ స్వరూపుడే, కాంతి స్వరూపుడే, శాంతి స్వరూపుడే. భగవాన్ ఏమంటున్నారంటే నా మాటలు వింటున్నావు, నువ్వు వినటం లేదు, నేను చెప్పటం లేదు. నా మాటలు వినేటప్పుడు నీకు దేహ బుద్ధి వచ్చేస్తుంది. నీ ఎంత చెప్పినప్పటికీ నా మాటలు నీకు అర్థం కాకుండా నీ దేహ బుద్ధి నీకు అడ్డు వస్తుంది, నేను అడ్డు రావటం లేదు. నేను ఎంత చెప్పినా దేహ బుద్ధి అంత బలీయముగా ఉన్నది, ఏమి చేస్తాం? నేను చెప్పింది ట్రూత్ అయినప్పటికీ, నేకెడ్ ట్రూత్ అయినప్పటికీ, నగ్న సత్యం అయినప్పటికీ దేహ బుద్ధి అంత బలీయముగా ఉన్నది. నేను చెప్పింది నీకు నిజమే చెబుతున్నాను, నువ్వు అర్థం చేసుకోవడానికి కూడా నీలో సిన్సియారిటీ కనిపిస్తుంది, నువ్వు నటించడానికి ఇక్కడ రాలేదు, శుద్ధిగా నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. తెలుసుకోవాలనే కోరికతోటే, తెలుసుకోవాలనే కాంక్షతోటే ఇక్కడికి వచ్చావు. ప్రశ్న కూడా అంతకే అడుగుతున్నావు. అంటే నీలో పొరపాటు ఉందని నేను అంటం లేదు. నేను చెప్పే మాట నీ హృదయంలో దిక్కకుండా, నేను చెప్పే మాట నీ అనుభవానికి రాకుండా, నేను చెప్పే మాట నీకు అర్థం కాకుండా నీ దేహ బుద్ధి వచ్చి మధ్యన అడ్డుపడిపోతుంది, శవ బుద్ధి వచ్చి అడ్డుపడుతుంది. ఆ శవ బుద్ధి ఉన్నంతకాలం నీకు శవ బుద్ధి కలగదు. తెలుసుకోవాలనే కాంక్షతో నువ్వు వచ్చావు. హృదయపూర్వకంగా నేను కూడా నువ్వు ఎంత తపనతో ఉన్నావో అంత తపనతో నేనే చెబుతున్నాను. కానీ నేను చెప్పే మాటలు నీకు అవగాహన రాకుండా, నీ అనుభవానికి రాకుండా ఈ దేహ బుద్ధి, ఈ బాడీ ఎయిడ్ వచ్చి నీకు అడ్డుపడతాను. కానీ ఒక విషయం నువ్వు మర్చిపోకు, ఈ దేహాన్ని నువ్వు చచ్చే వరకు, నువ్వు చచ్చే రోజు వచ్చే వరకు ఈ దేహాన్ని 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 నువ్వు ఎన్నిసార్లు అనుకున్న దేహం మటుకు నువ్వు కాదు. యువర్ నాట్ ది బాడీ, యువర్ నైదర్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్, ఇమ్మోర్టల్ సెల్ఫ్ యూఆర్. ఈ దేహాన్ని నువ్వు అనుకోవచ్చు, ఈ మనస్సు నువ్వు అనుకోవచ్చు, నువ్వు కాని కానీ ఎన్నిసార్లు నువ్వు అవును 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 అనుకున్నాను, అవునంత మాత్రం చేత నువ్వు కాదనేది అవ్వదు. ఇది రావుల పాలెం, ఇక్కడ కూర్చునేది కాకినాడ, ఇది కాకినాడ, ఇది కాకినాడ. నువ్వు ఒక లక్ష సార్లు అనుకున్నా ఇది రావుల పాలెమే కానీ కాకినాడ అవ్వదు. అదేవిధంగా నీ దేహాన్ని నేను మనస్సుని, నీ దేహాన్ని నీ మనస్సుని నువ్వు 100 సార్లు అనుకున్నప్పటికీ అనుకున్నంత మాత్రం చేత నువ్వు కానిది ఏదో నువ్వు అవ్వవు. మీరు ఏ జీవుడితోటైతే భోగాలను పొందుతున్నారో ఆ జీవుడు ఏదో రోజున కాలిపోయి తెరబడిస్తుంది. ఒక నిజమ కానిదని నువ్వు నిజమని నమ్మవచ్చు, కానీ నువ్వు నమ్మేవనేది నిజం కాదు. నువ్వు దేహం అనుకున్నప్పుడు చైతన్య స్వరూపుడే, మనస్సు అనుకున్నప్పుడు చైతన్య స్వరూపుడే, చైతన్య స్వరూపుడు అనుకున్నప్పుడు చైతన్య స్వరూపుడు. నువ్వు అనుకుంటే అనుకో, ఒక నిజం కాదని నిజమని నువ్వు నమ్మినంత మాత్రం చేత నిజం కాదు. దేహం నువ్వు అనుకున్నప్పుడు కూడా అది నువ్వు కాదు. అయితే నీ మనసులో వచ్చే రాగద్వేషాలు, ఇష్ట ఇష్టాలు, ఈ లైక్స్ డిజలైక్స్, ఈ ఫియర్స్ అవి కూడా అవి నువ్వు అనుకోవచ్చు, అవి కూడా నువ్వు కాదు. నువ్వు చైతన్యమే, చావు పుట్టుకలేనటువంటి అసాద్ వస్తువే నువ్వు. కానీ నువ్వు మనస్తోడు కలిసిపోతున్నావు, ఈ జీవ లక్షణాలు వచ్చి నేను ఎత్తి మీద పడతాను. నువ్వు ఎప్పుడైతే మనస్తోడు కలిసిపోయావో నాకు భయం వస్తుంది అనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు మనస్తోడు కలిసిపోయావో నాకు ఇష్టం వస్తుంది, అది ఇష్టం వస్తుంది. నువ్వు కాని దానితో నువ్వు కలిసిపోవటం, ఈ జీవ లక్షణాలు వచ్చి నేను ఎత్తి మీద పడతాను. మనస్తోడు విడిపోతే మోక్షం, మనస్తోడు కలిస్తే బాగుంది. నువ్వు బ్రహ్మమే, కానీ ఏమనుకుంటున్నావు? నువ్వు జీవుడు అనుకుంటున్నావు. ఎందుకు ఈ మనస్తోడు కలవటం? బాడీ తోటి, మైండ్ తోటి, ఇంటలెక్ట్ తోటి, బిఎంఐ తోటి కలవటం? ఈ శరీరాన్ని నువ్వే నువ్వు అనుకో, కానీ నువ్వు అనుకున్నంత మాత్రం చేసే శరీరం నువ్వు కాదు. ఈ కోపాన్ని నేను, ఈ చిరాకుని నేను, ఈ కామాన్ని నేను, ఈ ద్వేషాన్ని నేను, ఈ కక్షను నేను, ఈ అసూయని నేను, నువ్వు అనుకో. కానీ నువ్వు అనుకున్నంత మాత్రం చేసే శరీరం నువ్వు కాదు. నీకు ఎవరికైనా కోపం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఈ వాళ్ళు వచ్చిన కోపం రేపు ఉండదు మళ్ళీ. ఏం చేత కారణం? అది నిజం కాదు. నిజం కానీ అని కాల ప్రవాహంలో కొట్టుకుపోతాయి. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. ఇప్పుడు ఈ వీడియో ఏమంటున్నాడంటే, ఎస్ ఐ షుడ్ ట్రై. మీరు చెప్పిన మాటల్ని, మీరు చెప్పిన మాటల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని, మీరు చెప్పిన మాటల్లో ఉన్న నిజాన్ని జ్ఞాపకం పెట్టుకోవడానికి కలకాలం, చిరకాలం, స్మరించుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకొక 5 నిమిషాల్లోనో 10 నిమిషాల్లో మీరు నేను విడిపోతున్నాం. భౌతికంగా మీరు నేను దూరం అయినప్పటికీ, మీరు ఇక్కడ ఉన్నప్పటికీ, నేను ఎక్కడికి వెళ్ళిపోయినప్పటికీ, మీ అనుగ్రహాన్ని కానీ, మీ ప్రేమను కానీ, మీ మాటల్లో ఉన్నటువంటి అర్థాన్ని కానీ, మీ మాటల్లో ఉన్న సౌండ్ని కానీ, మీ మాటల్లో ఉన్న ఫీలింగ్ని కానీ, మీ మాటల్లో ఉన్న తాత్వం, ఇవన్నీ కూడా కలకాలం చిరకాలం. నా ప్రాణం పోయే వరకు నేను జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. జ్ఞాపకం ఉంచుకుంటానని చెప్పలేకపోతున్నాను, ఏమో ఒక మరుపు వస్తే వచ్చేస్తుంది, కానీ జ్ఞాపకం పెట్టుకోవడానికి మటుకు ప్రయత్నం చేస్తాను. జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడంటే జ్ఞాపకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. భౌతికంగా మీరు నేను దూరంగా ఉన్నప్పటికీ మీరు చెప్పిన మాటల్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని, ఆ మాటల్లో ఉన్న లోతుల్ని, ఆ లోయల్ని, అందులో ఉన్న ఫీలింగ్స్ ని, అందులో ఉన్న ఆ థాట్స్ ని మటుకు నేను జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మీ మాటల్లో ఉన్న నిజాన్ని, మీ మాటల్లో ఉన్న గ్రేస్ ని, మీ మాటల్లో ఉన్న లవ్ ని, మీ మాటల్లో ఉన్న ఎఫెక్షన్ ని జ్ఞాపకం పెట్టుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. మిమ్మల్ని కూడా నేను బాధ పెట్టను. ఇంతకుముందు చెప్పిన మాటల్ని ఇంకొకసారి నాకు అర్థం ఇలాగ ఇంకోసారి మీకు అభ్యంతరం లేకపోతే వివరించమని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరు నేను ఒక 5 నిమిషాల నుంచి మాట్లాడుకుంటున్నాం. ఈ 5 నిమిషాల నుంచి మాట్లాడుకున్న మాటల్ని ఇంకా కొంచెం వివరంగా ఎన్లైటన్ అయ్యే వరకు, కొంచెం ఈ చీకట్లోంచి వెలుతురులోకి రావడానికి సహాయపడేలాగా, మీరు చెప్పిన మాటలు ఎంతో కొంతవరకు నా హృదయంలోకి, నా గుండెలకు, ఇంకా కొంచెం లోతుల్లోకి దిగేలాగా. కొత్త మాటలు మీరు చెప్పొద్దు, మిమ్మల్ని ఏం బాధ పెట్టను. ఇంతవరకు మీరు చెప్పింది ఇంకా కొంచెం డీటెయిల్ గా చెబితే నేను సంతోషిస్తాను. కొత్త గొడవలు ఏమొద్దు. ఇంతవరకు మీరు చెప్పిన మాటలే ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు, నా బుర్ర పట్టుకున్నట్టు, నా మెదడు పట్టుకున్నట్టు, నా మెదడు కొంచెం గుచ్చుకునేటట్టు మీరు చెప్పండి. కొత్త పురాణాలు ఏం తీసుకురావద్దు. ఇంతవరకు మీరు చెప్పారు కదా కొన్ని మాటలు, ఆ మాటలే ఇంకా కొంచెం నాకు అర్థమయ్యేటట్టు కొంచెం చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎందు చేత అలా అడుగుతున్నానంటే ఇంకా కొంత వివరణ నా మనసుకు అవసరం, నా మెదడుకి ఇంకా కొంచెం వివరణ అవసరం. అందుచేత మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, వేడుకుంటున్నాను. మీరు చెప్పిన విషయాలు ఇంకోసారి చెబితేనే కానీ నా మెదడు పట్టుకున్నాడే లేదు, నా మెదడుకు అర్థమైతేనే కానీ నేను ఆచరించలేను. అయితే మీరు మరొక రకంగా భావించకుండా, మిస్అండర్స్టాండింగ్ చేసుకోకుండా, మీరు ఇంకా మరొకసారి నాకు కొంచెం అర్థమైనట్టు క్లారిఫై చేయండి. క్లారిఫై చేస్తే నా బ్రెయిన్ కొంచెం అన్లైటన్ అవుతుంది. ఏంటంటే తల్లి అన్నం పెడుతుంది, అవసరమైతే తండ్రి రూపాయలు ఇస్తాడు ఖర్చు పెట్టుకోమని, కానీ జ్ఞానం మటుకు గురువే చెప్పాలి. నువ్వు రోజు నిద్రపోతున్నావా అని అడిగారు భగవాన్. వాడు ఏమన్నాడంటే రోజు నిద్రపోతున్నాను అన్నాడు. ఆ నిద్రలోకి వెళ్ళే ముందు, నిద్రపోవడానికి సిద్ధపడే ముందు, నిద్రలోకి వెళ్ళేటప్పుడు ఏడుస్తూ నిద్రపోతున్నావా? సంతోషంగా నిద్రపోతున్నావు బాబు, సంతోషంగానే నిద్రపోతున్నాడు. నిద్ర ఇంకా ఆలస్యం అయితే ఇంకా నిద్ర రావటం లేదంటే ఇంకా నిద్ర రావటం లేదంటే అనుకుంటున్నాను. అయితే నిద్రలోకి వెళ్లే ముందే ఇంకేమైనా కొంచెం భయం వేస్తుందా? ఇది ప్రశ్నించేవాడిని భగవాన్ అడుగుతున్నాడు. అంటే వీడేమంటున్నాడంటే నాకేం భయం లేదు, సర్వసాధారణంగా కంచమన్నా మంచమన్నా భయం పడుకుంటుందండి. మీరు అన్నం తినేటప్పుడు ఏమైనా భయం వేస్తుందండి మీకు? ఏమండి, మామూలుగా కంచమన్నా మంచమన్నా ఇష్టపడతానంటారు. అయితే ఇప్పుడు భగవాన్ ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు ఈ వ్యక్తి భావన పోగొట్టుకుంటే నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది అంటున్నాడు. ఎంత లాజిక్ చూడండి, వ్యక్తి భావన పోగొట్టుకోవాలంటే నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. మీరు చెప్పింది సత్యం అయినప్పటికీ వినటానికి భయం వేస్తుంది, భయం వేస్తాను. నువ్వు ఎంతవరకు చెప్తావు? ఆ నేను పోగొట్టుకోవడానికి నీకు భయం వేస్తాను. ఆ నిద్రలోకి నువ్వు వెళ్ళినప్పుడు కూడా నేను పోతాను. ఆ నేను పోతున్నాను తెలుసుని కూడా నిద్ర నువ్వు ఎందుకు కోరుకుంటున్నావు? లాజిక్ చూడండి, బ్యూటిఫుల్ లాజిక్. చెవులు ఉన్న వాళ్ళందరూ వినండి, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి, బుద్ధి ఉన్న వాళ్ళందరూ ఆలోచించండి. ఆ నిద్రలో నేను ఉండదు కదా, నేను ఉండదని నీకు తెలుసు కదా, అప్పుడు నీకు భయం వేయాలి కదా. మరి భయం వేయటం లేదు కదా, సంతోషంగా ఎందుకు వెళ్తున్నావు నిద్రలో? ఆ నిద్రలో ఎవడు, నేను స్త్రీని, నేను పురుషుడిని, నేను లావుగా ఉన్నాను, నేను సన్నంగా ఉన్నాను, నేను ధనవంతుడు, నేను పేదవాళ్ళం, మాకు అధికారం ఉంది, మాకు అధికారం లేదు, నేను కలర్లెస్ గా ఉన్నాను, కలర్ గా ఉన్నాను ఎవరు అనుకో, రావుల పాలెంలో ఉన్నామని కూడా అనుకోరు నిద్రలో. ఇంకేంటి, ఆ వ్యక్తి భావన అక్కడ లేదు, ఆ ఇండివిజువల్ ఐ లేదు, ఆ పర్సనల్ ఐ లేదు, ఆ బాడీ బౌండ్ ఐ లేదు, ఆ ఫాల్స్ ఐ లేదు, ఆర్టిఫిషియల్ ఐ లేదు. గాఢ నిద్రలో నీకు వ్యక్తి భావన లేదు. ఆ వ్యక్తి భావన లేని టైంలో నువ్వు సుఖంగా ఉన్నావు, దుఃఖంగా ఉన్నావు అని అడుగుతున్నారు భగవాన్. నేను సుఖంగానే ఉన్నా మాట నిజమే, అక్కడ మటుకు దుఃఖం నాకు ఏమిటి? ఏదైతే నేను నేను అంటున్నావో ఆ నేను, ఆ నేనుకి సంబంధించినటువంటి పరివారం లేకుండా ఆ గాఢ నిద్రలో నువ్వు హ్యాపీగా ఉండగలుగుతున్నావు. ఏదైతే నేను నేను అనుకుంటున్నావో ఆ నేను లేనప్పుడు కూడా నువ్వు సుఖంగా ఉన్న సంగతి నీకు తెలియటం లేదా? అవును, నాకు తెలుస్తుంది. గాఢ నిద్రలో నేననే తలంపలేదు, కానీ అక్కడ సుఖంగా ఉన్నమాట నిజం. కాదనటానికి వీల్లేదు. ఆ ప్రశ్నించేవాడు మాత్రమే కాదు, నో బడీ కెన్ డినేట్, మీరు కూడా కాదనటానికి వీల్లేదు, నాస్తికుడు కూడా కాదనటానికి వీల్లేదు. బట్ ఐ హావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ డీప్ స్లీప్. అక్కడ సుఖంగా ఉన్నమాట నిజమే, కానీ సుఖంగా ఉన్న అన్న సంగతి నాలెడ్జ్ అక్కడ నాకు లేదు అని వీడేవాడు గట్టికారి వీడు సాగదీస్తున్నాడు. ఆ నిద్రలో నువ్వు నేను లేకుండా సుఖంగానే ఉన్నావు. ఈ జాగ్రత్త అవస్థలో మెరుకులో ఈశ్వరుడు చెప్పిన మాటలు నువ్వు పూర్తిగా నమ్మి, ఈశ్వరుని విశ్వసించి, ఒకవేళ ఈశ్వరుడి మీద నీకు కనీసం నమ్మకం లేకపోతే, దేవుడి మీద నమ్మకం లేకపోతే, గాఢ నిద్రలో ఈ నేను లేని స్థితి ఒకటి ఉంది కదా, ఆ స్థితి ఇప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థలో నీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోలేదు. దేవుడు మాట అటుంచు, నీ నోటితోటి నా నోటితోటి ఆ దేవుణ్ణి ఎంగులు చేయటం ఎందుకు? ఆ దేవుడి విషయం అటుంచే నువ్వు నేను ఇక్కడ మాట్లాడుకుందాం. దేవుడు ఉన్నాడో లేదో దొదలి, నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను కూడా ఇక్కడ ఉన్నాను. దేవుణ్ణి ఇప్పుడు మన ఇద్దరం కూడా ఎందుకు చేయొద్దు, మళ్ళీ మన ఇద్దరం చేయలేదు దేవుణ్ణి ఇక్కడ తీసుకురావద్దు అంటే ఇక్కడ ఏమంటున్నారండి భగవాన్, దేవుడు ఉన్నాడో లేదో వదిలే గాఢ నిద్రలో నేను లేకుండా నువ్వు సుఖంగా ఉన్నావన్న సంగతి నీకు తెలుస్తాను కదా. ఆ స్థితి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉంది, నువ్వు నమ్మినా ఉంది నమ్మకపోయినా ఉంది, నువ్వు దేవుణ్ణి నమ్మకపోయినా ఆ గాఢ నిద్రలో ఏ స్థితి అయితే ఉందో ఆ స్థితి జాగ్రత్త అవస్థలో కూడా ఉందన్న సంగతి నువ్వు కంప్లీట్ గా ముందు నమ్ము. దేవుడు కూడా వదిలే నీ మధ్యన నా మధ్యన పేచీలో కానీ దింపొద్దు. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు, గాఢ నిద్రలో నేను లేనని ఎవడో చెప్పడు. ఈ చచ్చిపోవటాలకి ఈ పుట్టడాలకి ఈ డిఫికల్టీస్ కి ఈ నరకాలకు పోవటానికి ఈ స్వర్గాలకు పోవటానికి రాకలకి పోకలకి నీ సర్వ అరిష్టాలకి సర్వ అనర్థాలకి ఏ నేనైతే కారణం ఆ నేను మటుకు నిద్రలో లేదు. ఈ నేను లేనంత మాత్రం చెప్తా నువ్వు లేకుండా పోలేదు. ఏదైతే నేను నేననుకుంటున్నావో ఆ నేను లేకుండా కూడా నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. ఆ గాఢ నిద్రలో ఉన్న స్థితి ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఆ స్థితి ఉంది, నేను విడిచిపెట్టి ఎక్కడికి అది పారిపోలేదు. గాఢ నిద్రలో ఏ స్థితి అవుతుందో ఆ స్థితి జాగ్రత్త అవస్థలో కూడా ఉంది, నేను విడిచిపెట్టి ఆ స్థితి అక్కడికి పారిపోలేదు. అయితే ఆ స్థితి నీకు అందకుండా ఈ నేనే నీకు అడ్డొస్తుంది. అసలు ఆ స్థితి ఒకటి ఉందన్న సంగతి నువ్వు నమ్మాలి. ముందు నీకు అక్కడ విశ్వాసం కుదరాలి, దేవుడి మీద కాదు. గాఢ నిద్రలో నువ్వు ఏ స్టేట్ లో ఉన్నావో ఆ స్టేట్ ఇప్పుడు జాగ్రత్త అవస్థలో వేకింగ్ స్టేట్ లో కూడా ఉందన్న సంగతి ఆ విశ్వాసం నీకు కుదరాలి. ఆ విశ్వాసం ఎప్పుడైతే నీకు కుదిరిందో ఈ నేను హయ్యర్ పవర్ కి ఆ వెలుగుకి తన తాను అర్పించుకుంటుంది. నీలో ఈ నేను రూపంలో ఈ నరకాసుడు చచ్చి ఊరుకుంటాడు, కాలి బూడిద అవుతాడు. ఈ మైండ్ హయ్యర్ పవర్ గుర్తించాలి. హయ్యర్ పవర్ ను గుర్తిస్తేనే కానీ సరణ రావడానికి ప్రయత్నం చేయదు. దానిని నమ్మటం వల్ల మనకు ప్రమాదం లేదని ఈ మైండ్ గుర్తించినప్పుడే దానికి శరణగతి పొందడానికి ఈ మైండ్ ప్రయత్నం చేస్తుంది. అంటే గాఢ నిద్రలోనే ఫీలింగ్ ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నేను తెచ్చుకోవాలంటున్నాడు. గాఢ నిద్రలేదు ఫీలింగ్ ఏముంది, ఫీలింగ్ లేదు. ఫీలింగ్స్ అన్ని కూడా ఫాల్స్ అయ్యి రియల్ అయ్యి ఫీలింగ్స్ లేదు. రియల్ ఈజ్ బాడీలెస్, రియల్ ఈజ్ మైండ్ లెస్, రియల్ ఈజ్ వరల్డ్ లెస్, రియల్ ఈజ్ గాడ్ లెస్. ఫీలింగ్ వస్తే అక్కడ ఫాల్స్ అయ్యి వచ్చేస్తుంది. ఫీలింగ్ వస్తే వీడికి ఫాల్స్ అయ్యి వచ్చేస్తుంది. థాట్స్, ఫీలింగ్స్, ఐడియాస్, ఈ లేని స్టేట్ నీడు ఊహించలేకపోతున్నాడు. ఎవడు ఈ ప్రశ్నించేవాడు ఊహించలేకపోతున్నాడు అని చెప్పి ఈ మైండ్ ని విడిచిపెట్టలేకపోతున్నాడు. ఈ మైండ్ ని విడిచిపెట్టలేకపోతున్నాడు. ఎన్ని జన్మల నుంచో, వేలాది జన్మల నుంచి, లక్షలాది జన్మల నుంచి ఈ సైతాన్ని కానీ ఈ పిశాచాన్ని కూడా వేసి తిరుగుతున్నాడు. అయితే దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. అంటే గాఢ నిద్రలోనే ఫీలింగ్ ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నేను తెచ్చుకోవాలంటున్నాడు. గాఢ నిద్రలేదు ఫీలింగ్ ఏముంది, ఫీలింగ్ లేదు. ఆ ఫీలింగ్ కాదు అక్కడ, ఆ స్టేట్ అనేది ఒకటి ఉంది. ఆ గాఢ నిద్రలో ఏ స్టేట్ ఉందో ఆ స్టేట్ ఇప్పుడు నువ్వు జాగ్రత్త అవస్థలో కూడా ఉంది. ఆ స్టేట్కి నువ్వు సరెండర్ అవటానికి ప్రయత్నం చేయని భగవాన్ చెబుతుంటే వాడు కదా మాట అర్థం కాక ఆ ఫీలింగ్ ని ఇప్పుడు తెచ్చుకోవాలంటున్నాడు. గాఢ నిద్రలో నీకు ఫీలింగ్ ఏముంది, వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకుంటున్నారు భగవాన్, ఆ ప్రశ్నించేవాడు ఇద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడు దేవుడు వచ్చి మధ్యన కలపడలేదు కానీ మూడోవాడు వచ్చాడు అక్కడ. వాడు ఎలా ఇంటర్ఫీర్ అవుతున్నాడు అంటే భగవాన్ ఏ స్పిరిట్ తోటి ఏ హృదయంతో మాటలు చెబుతున్నారో ఈ ప్రశ్నించేవాడు ఆ స్పిరిట్ని కానీ ఆ మాటలు కానీ ఆ అర్థాన్ని కానీ ఆ హృదయాన్ని కానీ పట్టుకోలేకపోతున్నాడు. ఈయన చూసి నాకు కోపం రావటం లేదు, ఈయన చూసి నాకు జాలి వస్తా. భగవాన్ ఏ హృదయంతో మాట చెబుతున్నారు, మాటను మాట ప్రకారంగా తీసుకుంటున్నాడు కానీ ఆ మాట వెనకాల ఉన్న హృదయం, ఆ మాట వెనకాల ఉన్న తత్వం, ఆ మాట వెనకాల ఉన్న లోతుల్ని, ఆ మాట వెనకాల ఉన్న సౌండ్ని, ఆ మాట వెనకాల ఉన్న తాత్పర్యాన్ని ఈ భక్తులు పట్టుకోలేకపోతున్నాడు. ఈ భక్తుని చూసి నాకు చిరాకు రావటం లేదు, ఈ భక్తుని చూసి నాకు కోపం రావటం లేదు, ఈ భక్తుని చూసి నాకు జాలి వేస్తాం. ఏంటంటే నేను 10 నిమిషాలు మాట్లాడనుకోండి, ఈ 10 నిమిషాల్లో చెప్పిన మాట్లాడక తాత్పర్యాన్ని మీరు పట్టుకోవాలి. మీకు ఎవరైనా అట్టు పండిస్తారనుకోండి ఆ గుంజి తినేసి తొక్కలు బయటపడేది, అంతేకాని తొక్కలు తినేసి గుంజి బయటపడకూడదు. మాటలో ఉన్నటువంటి స్పిరిట్ అర్థం చేసుకోవాలి. అది మనకి ఎవరైనా అట్టు పండిస్తాంటే తొక్కలు తినమని కాదు, ఆ తొక్క లోపల గుంజి తినమని. ఎవరైనా మాట చెప్పేటప్పుడు ఆ మాటలో హృదయం ఏముంది, ఆ మాట చెప్పటంలో వెనకాల ఏ ప్రేరణ ఉంది అది అర్థం చేసుకోవాలి. అది ఈ భక్తుడికి అర్థం కావటం లేదు. వింటున్నాడు, వినటం బాగానే వింటున్నాడు, వినటంలో దోషం లేదు, కానీ ఆ లోపల ఉన్న చైతన్య స్థాయి సరిపోదు ఈ మాటలు అర్థం చేసుకోవటానికి. ఆ మనసులో ఉన్నటువంటి ఆ బరువు కానీ ఆ మనసులో ఉన్న తూకం కానీ ఈ మాటలు అర్థం చేసుకోవడానికి ఆ మనసు సరిపోవటం లేదు. అంటే భగవాన్ ఏమంటున్నారంటే మేబీ ఒకవేళ నువ్వు చెప్పేది నిజమే ఉండొచ్చు, నువ్వు చెప్పినట్టు వాడికి సరిగ్గా ప్రాపర్ గా అవగాహన కాకపోవచ్చు, వాడికి అవగాహన అయినా అవ్వకపోయినా ఆ గాఢ నిద్రలో దేహానికి సంబంధించిన తలంపు లేదు కదా. వాడికి అర్థం కావచ్చు, వాడికి అర్థం కాకపోవచ్చు, నిజమైనది ఎప్పుడు నిజమే. ఆ సబ్జెక్ట్ ప్రెజెంటేషన్ చూడండి, బ్యూటిఫుల్ ప్రెజెంటేషన్. వాడికి అర్థం అవ్వచ్చు, వాడికి అర్థం కాకపోవచ్చు, వాడికి అండర్స్టాండ్ అవ్వచ్చు, వాడికి అండర్స్టాండ్ కాకపోవచ్చు. 6-4 అంతా 10 కానీ 6-4-9 అని వాడు అనుకోవచ్చు. వాడు అనుకున్నప్పుడు కూడా 6-4-10 మీరు బాగా అర్థం చేసుకోండి. వాడు అనుకోవచ్చు 6-4-9 అని వాడు అనుకోవచ్చు, కానీ 6-4-9 అనుకున్నప్పుడు కూడా 6-4-10 6-4-10 అనుకున్నప్పుడు కూడా ఆ 10. ఒకవేళ గాఢ నిద్ర స్థితి వాడికి అర్థం కాకపోయినా అర్థం అయినా అక్కడ బాడీకి సంబంధించిన ఐడియా కానీ ఇండివిజువల్ ఐ కానీ ఫాల్స్ ఐ కానీ లేదు. వాడికి అర్థం అవ్వచ్చు ఈ విషయం, అర్థం కాకపోవచ్చు. అక్కడ ఫీలింగ్స్ లేవు, బాడీ బౌండ్ అయి వచ్చినప్పుడే ఫీలింగ్స్ వస్తాయి. అక్కడ బాడీ బౌండ్ అయ్యి లేదు కాబట్టి ఫీలింగ్స్ కానీ థాట్స్ కానీ ఏమీ లేని లేదు. అక్కడ గాడ్లెస్, బాడీలెస్, మైండ్లెస్, వర్డ్లెస్ ఇవన్నీ ఏమి లేదు. కానీ ఇవన్నీ ఏమి లేకపోయినప్పటికీ ఇంకా గాఢ నిద్రలో నేను లేనని చెప్పే తాహత కానీ చెప్పే శక్తి కానీ ఈ సృష్టిలో ఎవరికి లేదు. అది మీ అనుభవం. గాఢ నిద్రలో మీరు ఉన్నాయని సంగతి మీకు తెలుస్తాను. మేబీ భగవాన్ ఏమంటున్నారు వాడికి? అర్థం అయి ఉండకపోవచ్చు, అర్థం అయినా అర్థం కాకపోయినా గాఢ నిద్రలో మటుకి దేహానికి సంబంధించిన తరం తీయలే. ఏం చెప్పంటే ఆ దేహానికి సంబంధించిన నేను కూడా అక్కడ లేదు కాబట్టి వాడికి అర్థం అవ్వచ్చు, అది అర్థం కాకపోవచ్చు, అది వేరే విషయం. అది ఈగో సెన్స్ లేదు, బాడీ సెన్స్ లేదు, వరల్డ్ సెన్స్ లేదు, ఆ గాడి సెన్స్ లేదు, ఏ సెన్స్ లేదు. అక్కడ ఎంత దూరం తీసుకుపోతున్నాడు భగవాన్ చూడండి. దేవుడు గొడవ లేనప్పుడు కూడా మీరు ఉన్నారు గాఢ నిద్రలో, మీకు దేవుడు గొడవ లేదు. దేవుడు గొడవ మీకు లేనంత మాత్రం చేత నేను లేనని మీరెవరు చెప్పటం లేదు. దేవుడు గొడవ లేనప్పుడు కూడా మీరు ఉన్నారు. ఆ బాడీ సెన్సు, ఆ ఈగో సెన్సు, ఆ థాట్ సెన్సు, వరల్డ్ సెన్సు లేనప్పుడు కూడా మీరు ఉన్నారు. ఇది మీ అనుభవం. అంచేత ఇంకా నువ్వు కొంచెం మొగ్గాలి. భగవాన్ ఏం చెబుతున్నారంటే వాడితో నువ్వు కొంచెం మొగ్గాలి, ఇప్పుడు ఇంకొంచెం దూరంగా ఉన్నావు. అప్పుడు ఏదో నీకు తెలుసుకోవాలనే కాంక్ష ఉందగా పట్టి నా దగ్గరికి వచ్చావు. తెలుసుకోవాలనే కాంక్ష నీకు లేదనుకో, నా దగ్గరికి రానే రావు. అంటే నువ్వు పచ్చిగా లేవు కానీ కొంచెం దూరంగా ఉన్నావు. అంటే మొగ్గటానికి ఎంతో టైం పట్టదు. కొంతమంది ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు కూడా మనం చెప్పేది ఆడకు తెలియదు, ఆడ చెప్పేది మనకు తెలియంచిన అండర్స్టాండింగ్ లేక. అంటే మామూలు లౌకికి సంబంధించిన విషయాలే మాట్లాడుకునేప్పుడు మనకు అవగాహన కానప్పుడు ఎక్కడో కనపడిన వస్తువు అనసీన అన్నకేరడు. మనకి వినపడని వస్తువు కనపడిన వస్తువుని అర్థం చేసుకోవడానికి ఎంత అవగాహన శక్తి ఉండాలి. నువ్వు మొగ్గాలంటే ఏదైతే ఇప్పుడు నేను నేను అని అంటున్నావో ఆ నేనులోంచి విడుదల పొందటం కోసం ఆ నేనుని మర్చిపోయి పని చేయటం, ఆ నేనుని మర్చిపోయి మాట్లాడటం ఎంతో కొంత నీకు చేతనైనంత బెస్ట్ ఆఫ్ యువర్ ఎబిలిటీ. నీకు చేతనైనంత నీ శక్తిని అనుసరించి ఆ నేనులోంచి ఎంతో కొంత నువ్వు విడుదల పొందడానికి నీకు చేతనైనంత నువ్వు ప్రయత్నం చేయాలి. ఎంతవరకు ఆ నేనులోంచి విడుదల పొందటానికి ప్రయత్నం చేస్తావు అంతవరకు మాత్రమే నువ్వు ముగ్గుతావు. అంతేకాదు నేననే తలంపులోంచి విడుదల పొందటానికి నువ్వు ప్రయత్నం చేయకుండా ఆ నేను అట్టే పెట్టుకుని ఏదో పుణ్యం చేసావునకో, ఆ పుణ్యం చేస్తే నీకు భోగం వస్తుంది, పాపం చేసేవనకు దుఃఖం వస్తుంది, అది అనిపిస్తే పోతుంది. కానీ నువ్వు మొగ్గటం అనేది సమస్యలు. అంటే నీ అండర్స్టాండింగ్ మటుకి పెరగదు, నీ అండర్స్టాండింగ్ మటుకి పెరగదు. నీ దేహంలో ప్రారంభం ఉంటే నీకు డబ్బు వస్తుంది, అంత మాత్రం చేసి మీరు అందరూ జ్ఞానులని వివేకవంతులనే కాదు. నీ దేహంలో ప్రారంభం ఉందా ధనం వచ్చిందంటే ఆ నేను నువ్వు అట్టే పెట్టుకుని, అంటే ఇద్దరికి మొట్టమొదటి ఎక్కడ ప్రారంభమైందంటే పేచి. మీరు పూజ చేసుకోమని జపం చేసుకో తెల్లవారుజాము 4 గంటలు లేదు అటువంటి మాటలు చెప్పండి. అంతేకా ఈ నేను పోగొట్టుకోమని చెప్పడం నాకు నచ్చలేదు అన్నాడు. దాన్ని మినహాయించామన్నాడు మొత్తానికి. ఈయన ఏ వస్తువునైతే మినహాయించమని అడుగుతున్నాడు దాన్నేమో అక్కడ తీసుకొచ్చి ఎదురుకుండా పెడుతున్నాడు. వీడు ఎదురుకుండా దేన్నైతే మినహాయించమని అడుగుతున్నావు పోగొట్టుకోవాల్సింది అది అని ఏం చెబుతున్నాడు. ఇద్దరికి అక్కడ ప్రారంభమైంది అక్కడ స్ట్రగుల్. అదే భగవాన్ ఏం చెబుతున్నారంటే నువ్వు పచ్చిగా ఉన్నావని చెప్పలేదు, నీకు సరిగ్గా మొగ్గలేదని చెబుతున్నారు. నెగిటివ్ గా చెప్పడం లేదు, పాజిటివ్ గా చెబుతున్నాడు. ఒక అబ్బాయికి ఎవరికైనా ఒక 20 మార్కులు వచ్చాయి అనుకోండి, నువ్వు ముద్ద అబ్బాయి నీకు చదువు రాదు అలా చెప్పకూడదు. 20 మార్కులు వస్తే అబ్బాయి నీకు 20 మార్కులు వచ్చాయి, నీకు 40 మార్కులు వచ్చిగా నువ్వు చదువు అని చెప్పాలి. అంతేకాదు నీకు 20 మార్కులు వచ్చినవి చదువుకు పనికిరావు ఇంటికి పోదు దూరం కాసుకో అలా చెప్పకూడదు అని నెగిటివ్గా చెప్పకూడదు, పాజిటివ్గా చెప్పాలి. పాజిటివ్గా చెబితే వాడికి ఎంతో కొంత అర్థం అవుతుంది, వాడు బాగుపడతాడు. ఏదైతే నువ్వు నేను 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 అంటున్నావు, ఏ నేను అయితే నువ్వు మినహాయించమంటున్నావు ఆ నేనులోంచి ఎంతో కొంత నువ్వు విడుదల పొందడానికి ప్రయత్నం చేయకపోతే ఆ నేనునే తలంపులోంచి ఆ నేనునే ప్రథమ తలంపులోంచి ప్రధాన తలంపులోంచి ఎంతో కొంత నువ్వు విడుదల పొందడానికి నువ్వు సాధన చేయకపోతే ప్రయత్నం చేయకపోతే నువ్వు ముగ్గే అవకాశం కూడా లేదు. ఆ నేను అట్టే పెట్టుకు నువ్వు పుణ్యం చేస్తావా నీకు సుఖం వస్తుంది, ఆ నేను అట్టే పెట్టుకు నువ్వు పాపం చేస్తావా దుఃఖం వస్తుంది అని వీస్తే రెండుకు పోతాయి. ఒకటి మటుకు మీరు జ్ఞాపకం ఉంచుకోండి, చచ్చిపోయిన తర్వాత మనం సాధించేది ఏముండదు. అదే ఇక్కడ భగవాన్ గోళంత, ఆయన గోళను మన గోళకం చేసుకోవాలి. శరీరం చచ్చిపోయిన తర్వాత మటుకు మనం సాధించేది ఏముండదు. పుణ్యం చేసుకున్న వాళ్ళందరూ మంచి లోకాలకు వెళ్ళిపోతారు, పాపం చేసుకున్న వాళ్ళందరూ చెడ్డ లోకాలకు వెళతారు. అనిపిస్తే అది పోతుంది ఇది పోతుంది. నూనెలో పడి కాగి వాళ్ళు నూనెలో పడి కాగుతూ ఉంటారు, బూర్లు లడ్లు తినేవాళ్ళు తింటూ ఉంటారు. ఆ నూనెలో పడి కాగేవాడు కూడా పెర్మనెంట్ గా ఉండడు, ఈ బూర్లు లడ్లు తినేవాడు కూడా పెర్మనెంట్ గా ఉండరు. మళ్ళీ భూమి మీదకి రావలసిందే, ఏదో తల్లి కడుపు ఆశ్రయించవలసిందే. తల్లి కడుపు ఆశ్రయించకపోతే శరీరం రాదు. మళ్ళీ ఎక్కడో చోట ఏదో తల్లి కడుపులో శరీరం కోసం ప్రవేశించి మళ్ళీ తల్లి కడుపులోంచి బయటకు వచ్చి అప్పుడు మళ్ళీ నీ హృదయంలో నిజాన్ని తెలుసుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. చచ్చిపోయిన తర్వాత నువ్వు చేసేది ఏమిటి అంటే ఎవరో కూడా చావు కోసం కనిపెట్టుకుండకండి. ఏదో రోజున చచ్చిపోతాం, మనం కనిపెట్టుకున్నా కనిపెట్టుకోకపోయినా ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా ఏదో రోజున దేహ ప్రారంభాన్ని అనుసరించి దేహం చనిపోతుంది. చావు కోసం ఎదురు చూడకండి. దేహం ఉండగా ఈ అహంభావాన్ని ఐ ఫీలింగ్ని ఆ ఇండివిజువల్ ఐలోంచి ఎంతవరకు విడుదల పొందుతున్నాం, ఈ జన్మ మరణాలకి కారణమైనటువంటి అహంభావాన్ని జీవ లక్షణాలలోంచి ఎంతవరకు విడుదల పొందుతున్నాం అది అది చూసుకోండి. కానీ మీరు ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా ఏదో రోజున శరీరం కాలి బూడిదవుతుంది. కానీ మీరు శరీరం ఉండగానే మీరు సాధన చేయండి, దేహం ఉండగానే దేహబుద్ధిలోంచి మీరు బయటపడటానికి ప్రయత్నం చేయండి. దేహం ఉండగా దేహబుద్ధిలోంచి మీరు బయటపడటానికి మీరు ప్రయత్నం చేసి దేహబుద్ధిలోంచి కనుక మీరు బయటకు పడకపోతే ఎన్ని వేలు జన్మలు ఎన్ని వేలు శవాలు ఎత్తవలసి ఉంటుందో దానికి ఎవరో చెప్పలేరు. అది బంతి కింద దారకుండా ఉండాలి, కానీ జారిన తర్వాత ఎంత దూరం ప్రయాణం చేస్తుందో దానికి ఎవరో చెప్పలేరు. నోబడీ కెన్ డినై ఇట్. మంచి చేసిన వాళ్ళకి భోగం ఉంటుంది, చెడ్డ చేసిన వాళ్ళకి నరకం ఉంటుంది. మళ్ళీ సాధన చేయాలంటే మళ్ళీ భగవదానుభవం పొందాలంటే, చావులేని స్థితిని మనం పొందాలంటే, మళ్ళీ శరీరం ధరించి ఈ లోకంలో ఉండగానే మనం పొందాలి. కానీ చచ్చిపోయిన తర్వాత పొందేది ఉండదు. మరణానంతర జీవితం ఉన్నమాట నిజమే, స్వర్గం ఉన్నమాట నిజమే, నరకం ఉన్నమాట నిజమే, పునర్జన్మ ఉన్నమాట నిజమే, పూర్వజన్మ ఉన్నమాట నిజమే, మీ మనసు ఎంత నిజమే, ఈ గొడవలన్నీ కూడా అంతే నిజం. కానీ నగరం సత్యం మటుకు కాదు, నేకెట్ ట్రూత్ మటుకు కాదు, పారమార్థిక సత్యం మటుకు కాదు. అది శరీరం ఉండగానే మీరు సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సహవాసాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరు మనకు బంధువులు, ఎవరు మనకి స్నేహితులు, ఎవడైతే మన హృదయంలో ఉన్న ఈశ్వరుని, ఎవడైతే మన హృదయంలో ఉన్న అంతిమ సత్యాన్ని, పరమ సత్యాన్ని, ఎవరైతే మనకు అనుభవంలోకి తీసుకురావడానికి ఎవరైతే వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తున్నారో వాళ్ళే మనకు బంధువులు, వాళ్ళే మనకు స్నేహితులు. అది శరీరం ఉండగానే నారాన్ని సద్వినియోగం చేసుకోండి. అంటే ఒక రోజు గడిచిపోతుందంటే రోజు గడిచిపోయిందని మనం సంతోషిస్తున్నాం, కానీ ఒక రోజు గడిచిపోయి కొద్ది చావుకు దగ్గర పడుతున్నాం అనే సంగతి మనకు తెలియట్లేదు. అంటే నువ్వు మొగ్గాలంటే, పక్వానికి రావాలంటే, నీకు మెచ్యూరిటీ కావాలంటే ఆ నేను నీ తలంపులోంచి ఎంతో కొంత విడుదల పొందడానికి నువ్వు ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. లేకపోతే నువ్వు మెచ్యూర్ అవడానికి అవకాశం లేదు, నువ్వు ముగ్గే అవకాశం లేదని మాటలు విన్నాడు వాడు. 3 గంటల టైంకి బయలుదేరి వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూర్చుని వాడుతో భగవాన్ మాట్లాడుతున్నారు. వాడు గురించి కాదు, వాడు గురించి కాదు, జనరల్గా సబ్జెక్ట్ గురించి భగవాన్ మాట్లాడుతున్నారు. రియలీ స్పీకింగ్, దెర్ ఇస్ నో డెత్, దెర్ ఇస్ నో బర్త్. నిజం చెప్పాలంటే చావు లేదు, పుట్టుక లేదు. ఈ చావు కూడా ఒక తలంపే, పుట్టుకు కూడా ఒక తలంపే. మీరు ఎవరైనా చచ్చిపోతాంటే మీ కంగారు వస్తుంది. ఏం చేత కంగారు వస్తుంది? నిజం అనుకుంటున్నారు. భగవాన్ చెబుతున్నారు మీరు చావు కూడా నిజం కాదు. చావు కూడా నిజంగా దేహం పుట్టింది, దేహం పెరుగుతుంది, దేహం ముసలు తవ్వుతుంది, దేహం చనిపోతుంది. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన వాళ్ళ గురించి మీరు దుఃఖపడకండి. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మనిషి చచ్చిపోయిన వెంటనే ముందు నిద్రలోకి వెళ్ళిపోతాడు. అలా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఆ నిద్రలో ఉంటాడు. అంటే టైర్ అయిపోయి ఉంటాడు కదా, కొంత రెస్ట్లు పెట్టడం కోసం నిద్రిస్తాడు భగవంతుడు. మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి మీరు దుఃఖపడకండి, వాళ్ళు బాగానే ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా బాగా ఉన్నారు, వాళ్ళ గురించి దుఃఖపడకండి. చనిపోయిన వాళ్ళ గురించి మీలో ఎవడైతే దుఃఖపడుతున్నాడో వాడికి ఇంకా చావు రాలేదని దుఃఖపడండి. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోని వాళ్ళ గురించి మనం దుఃఖపడతాం, వాళ్ళ గురించి మీరు దుఃఖపడకండి, వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు సంగతి మీకు తెలియక మీరు దుఃఖపడుతున్నారు. కానీ వాళ్ళ గురించి మీకు దుఃఖం వస్తుంటే ఆ దుఃఖపడే వాళ్ళకి ఇంకా చావు రాలేదని మటుకు దుఃఖపడండి. మీరు దుఃఖపడొద్దని నేను అంటాం లేదు. ఒకవేళ మీకు దుఃఖపడాలని ఉంటే ఎవడైతే మీ ఇంట్లో చనిపోయారో వాళ్ళ గురించి దుఃఖపడే వదులు. వాళ్ళ గురించి ఎవడైతే మీ లోపల ఉండి ఎవడైతే దుఃఖపడుతున్నాడో వాడికి ఇంకా చావు రాలేదని మీరు దుఃఖపడండి అన్నారు భగవాన్. చనిపోయేవాడు ప్రతి వాడు కూడా నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అది కూడా తలంపే. ఈ శరీరం పుట్టినప్పుడు నేను పుట్టాను అనుకుంటాడు, అది కూడా ఆ తలంపే. అది మనస్సే, ఇది మనస్సే. కానీ నిజంగా నువ్వు ఎప్పుడు పుట్టావు అంటే శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేవు, ఈ నేను అనే తలంపు పుట్టినప్పుడు నువ్వు పుట్టావు. ఇప్పుడు మనం అందరూ ఏం చేస్తున్నావు? ఆ నేను నీ తలంపు పోగొట్టుకోవడం ఎలాగ ప్రయత్నం చేస్తున్నావు? అలా ప్రయత్నం చేయటం ఎందుకు కావాలి? నీకు దేవుడు ఎందుకు కావాలి? ఇప్పుడు ఇలాగ ఎందుకు ఉండిపోకూడదు? మీరు ఇప్పుడు అందరూ రావులు పనులు ఎలా ఉన్నారు అలాగ ఉండిపోండి. దేవుడి తోడు పనే ఉంది, మీకు హ్యాపీనెస్ తోడు పనే ఉంది, శాంతి తోడు పనే ఉంది. మీరు శుభ్రంగా ఇప్పుడు ఎలా ఉంటున్నారో అలాగే ఉండిపోండి. ఆ పప్పు నుంచి తింటూ అలాగ ఉండిపోవచ్చు కదా అంటున్నారు భగవాన్. ఏ స్టేట్ లో మీరైతే ఉన్నారో అది నిజమైన స్టేట్ కాదు, అది తెలియకపోవచ్చు. మీరు ఉన్న స్టేట్ నిజమైన స్టేట్ కాదు. ఇట్ ఇస్ నాట్ ఏ ట్రూ స్టేట్, ఇట్ ఇస్ నాట్ ఏ రియల్ స్టేట్. అది మీకు తెలియకపోవచ్చు. ఆ ట్రూ స్టేట్ మనం చేరుకునే వరకు, ఆ రియల్ స్టేట్ చేరుకునే వరకు మనం దుఃఖం వేదన వెంటాడుతూ ఉంటాయి. ప్రతి మనిషిని దుఃఖం తరువుకు వస్తూ ఉంటుంది. తాత్కాలికంగా మీకు దుఃఖం లేనంత మాత్రం చదవలేదు అనుకోకండి, ఆ దుఃఖం వాయిదాలు పడతా ఉంటుంది. దుఃఖం వచ్చి తెరుతుంది ఏదో రోజున మీకు కూడా. ఆ రియల్ స్టేట్ మనం చేరుకునే వరకు ఏ మనిషిని కూడా దుఃఖం విడిచిపెట్టదు. మీకు అందరికీ తలకాయ పోటు వచ్చింది అనుకోండి, ఆ తలకాయ పోటు అలాగే ఉండాలని మీరు ఎందుకు అనుకోవటం లేదు? పోనీ తలకాయ పోటు వస్తే వచ్చింది, ఆ తలకాయ పోటు అలా ఉంటే నష్టం ఏంటి? పోనీ ఆ తలకాయ పోటు అలా అట్టి పెట్టుకోరాదు అని అడుగుతున్నారు భగవాన్. ఆ తలకాయ పొట్టు పోవటానికి డాక్టర్ దగ్గరికి వెళుతున్నారు, కాకినాడలో తగ్గకపోతే హైదరాబాద్ వెళుతున్నారు, న్యూరో సర్జన్ దగ్గరికి వెళుతున్నారు, ఆపరేషన్లు చేయించుకుంటున్నారు, మందులు మింగుతున్నారు, ఇంజక్షన్లు చేయించుకుంటున్నారు. ఆ తలకాయ పూట అలా ఉంటే నష్టం ఏంటి? పోనీ ఆ తలకాయ పూట అలా అట్టి పెట్టుకోరాదని అడుగుతున్నారు భగవాన్. తలకాయ పూట వల్ల బాధ వస్తుంది అంటే మీరు తలకాయ పోటీ మీకు రాకముందున్న సుఖాన్ని శాంతిని మీరు అనుభవించారు. అంచేది మీరు తలకాయ పోటు పోతేనే కానీ సుఖం నేను పొందలేదన్న సంగతి మీకు తెలుసు కాబట్టి ఆ తలకాయ పోటు పోగొట్టుకోవడం కోసం మీరు హైదరాబాద్లో మద్రాసులో తిరుగుతున్నారు. అదేవిధంగా నేను నే తలంపు లేనప్పుడు మనం ఉన్నాం. అదే పెర్మనెంట్ పీసు, పెర్మనెంట్ బ్లిస్, పెర్మనెంట్ హ్యాపీనెస్, అన్డైలేటెడ్ పీసు, అన్బ్రోకెన్ హ్యాపీనెస్ అక్కడ అనుభవించాం. ఈ నేననే తలంపు పోతేనే కానీ సుఖం రాదన్న సంగతి మనకు తెలుస్తుంది. అంచేది ఈ నేననే తలంపు పోగొట్టుకోవడం కోసం ఆదిలో ప్రథమంలో ఒరిజినల్ గా ఆ సుఖాన్ని పొందడం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నమే సాధన. తలకాయ పోటు రాకముందు ఎంత సుఖంగా ఉండేవాళ్ళం, ఎంత శాంతిగా ఉండేవాళ్ళం, ఎంత కుదిరిగా ఉండేవాళ్ళం, ఎంత క్వైట్ గా ఉండేవాళ్ళం అని జ్ఞాపకం వచ్చి కొద్ది తలకాయ పోటును పోగొట్టుకోవడానికి అవసరమైతే మీరు డబ్బుని భరం చేస్తారు. ఇంకే తలకాయ పోటు రాకముందు మీకున్న సుఖం మీకు ఇప్పుడు జ్ఞాపకం రాదనుకోండి, తలకాయ పోటు పోగొట్టుకోవాలని బుద్ధి కూడా మీకు కలగదు. ఈ శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు, ఈ శరీరం పుట్టినప్పుడు నువ్వు పుట్టలేదు కాబట్టి ఈ శరీరం చనిపోయినప్పుడు కూడా నువ్వు చనిపో. మరి నిజంగా ఎప్పుడు పుట్టావంటే నేను నీ తలంపు పుట్టినప్పుడే పుట్టావు నువ్వు. ఈ శరీరానికి బర్త్డేలు చేసుకుంటున్నాం. ఆ దేహం పుట్టిన రోజున ఈ శవం మనల్ని పట్టుకుందని ఎవరికి బాధ లేదట, శవభ్రంగా బూర్లు దారులు తినేస్తున్నారని పాయసాలు నోట్లో వేసుకుంటున్నారట. దేహం వస్తే ఇంద్రియాలు వచ్చినాయి, ఇంద్రియాలను బట్టి సంసారం వచ్చింది, ఈ దేహంతో వేగలేకపోతున్నారా బాబని ఎవడో బాధపడ్డట్టు బూర్లు వండుకోవడం, గాడులు వండుకోవడం, మెళ్ళలో దండలు వేయించుకోవడం, పాయసం నోట్లో పోసుకోవడం, ఈ బర్త్డేలో నిజం కాదు. ఈ బర్త్డే ఎంత నిజం కాదు, నీ డెత్ డే కూడా అంతే నిజం కాదు. ఈ బర్త్డే నిజం కాదు, నీ డెత్ డే నిజం కాదు. ఇప్పుడు మనకు బర్త్డే తెలుస్తుంది కానీ ఇంక డెత్ డే తెలియటం లేదు. కానీ డెత్ డే కాయమే, ఏ రోజున శరీరం విడిచిపెడతామో మనకు తెలియదు కానీ డెత్ డే మటుకి, కానీ బర్త్డే మీకు అందరికీ తెలుసు కానీ డెత్ డే కూడా ఉందా, డెత్ డే మటుకు మనకి ఇంకా అది తెలియటం లేదు. కానీ ఇదంత అసత్యం, అది కూడా అంతే అసత్యం. నువ్వు ఆత్మవు, ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు. ఏదైతే పుట్టదో, ఏదైతే చావుదో అదే నువ్వు. ఈ చచ్చేది ఈ పుట్టేది నువ్వు కాదు. చావటం అసత్యమైనప్పుడు పుట్టడం మటుకి సత్యం ఎలాగవుతుంది? ఈ చావులు పుట్టుకులు కూడా పారమార్థిక దృష్టితో చూస్తే ఇవన్నీ నిజాలు కానే కావు. వేకింగ్ స్టేట్ లో జాగ్రత్త అవస్థలు ఉండగా మాకు గొప్ప శరీరం రావాలి, గొప్ప భర్త రావాలి, హయ్యర్ భర్త రావాలి, కల్చర్ ఫ్యామిలీలో జన్మించాలి, రిచ్ ఫ్యామిలీలో జన్మించాలి అలా అనుకుంటారు. ఎప్పుడు వేకింగ్ స్టేట్ లో మళ్ళీ ఏ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు అన్న ఇంటికాడన్నా పుడితే బాగుండు అనుకుంటారేమో అండి. లేకపోతే పుణ్యాలు ఎవరు చేస్తాడండి? మంచి గొప్ప జన్మలు రావటం కోసం మీరు పుణ్యాలు అవి చేసుకుంటున్నారు. ఊరికి ఎవరు చేస్తాడు? దండకు గాఢ నిద్రలు ఉండగా నాకు గొప్ప జన్మ రావాలి, గొప్ప జన్మ రావాలి మీరు ఎవరన్నా అనుకుంటారా? ఎవరు ఏం చేత? రాబోయే జన్మలు, ఈ పూర్వ జన్మలు, ఈ పుణ్యాలు, ఈ పాపాలు నిజంలో లేవు, మనస్సులో ఉన్నాయి. మీకు మనస్సు ఉన్నప్పుడే రాబోయే జన్మ గురించి మీరు ఆలోచిస్తారు. మనసు లేనప్పుడు రాబోయే జన్మ గురించి ఆలోచించాలి. రాబోయే జన్మలు మీ మనసులో ఉన్నాయి, మీ పూర్వ జన్మలు కూడా మీ మనసులో ఉన్నాయి. మనసును దాటితే ఈ చావు లేదు, పుట్టుకు లేదు. ఆ మనస్సు అనే గడప మీరు దాటారా? ఈ అహంభావననే ఈ గడపను దాటారా? ఈ అహంకారంలో ఉన్న కారాన్ని విడిచిపెట్టారా? మీరు బర్తల స్టేట్కి డెత్ల స్టేట్కి ఎదిగి ఇప్పుడే ఇక్కడే వెళ్ళిపోతారు. ఎప్పుడో కాదు, ఎప్పుడో కాదు, హీరన్నావు ఇప్పుడే ఇక్కడే మీరు ఆ స్టేట్కి మీరు ఎదిగి వెళ్ళిపోతారు. అయితే మనం ఇక్కడ ఒక తప్పు చేస్తున్నాం. మనకి దేహం గొడవలే కానీ దేహం లోపల ఉన్నటువంటి ఆ హృదయం లోపల ఉన్నటువంటి ఆ నిజం గురించి మనకు గొడవ తెలియటం లేదు. మన హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజానికి సంబంధించిన నాలెడ్జ్ మనకేం లేదు. దేహానికి సంబంధించిన నాలెడ్జ్ మాత్రం ఉంది. మన హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజానికి చావు లేదు, పుట్టుక లేదు. దాని గురించి మనకేం తెలియటం లేదు. మనకి తెలిసిందల్లా దేహం గురించి తెలుస్తాను. మనకి ఏదైతే మనం అవునో దాని గురించి మనకి తెలియటం లేదు, తెలుసుకోవాలని కూడా ప్రయత్నం చేయటం లేదు. మనం ఏదైతే మనం కాదో దాన్ని కూడా ఎసుగు తిరుగుతున్నాం, దానికోసమే జీవిస్తున్నాం. అయిన ఆత్మని కాదనుకుంటున్నాం కానీ దేహాన్ని అవును అనుకుంటున్నాం. ఈ తిరకాసి దారంలో పడ్డాం, ఈ కన్ఫ్యూజన్లో పడ్డాం. మనకి తెలిసిందల్లా దేహం గురించి తెలుస్తుంది. దేనికైతే చావు లేదు ఆ వస్తువు గురించి మనకు తెలియటం లేదు. దేనికైతే చావు ఉందో దాని గురించి తెలుస్తుంది. అదే నేను అనుకుంటున్నాను. అంచేది నేను పుడుతున్నాను, నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను, నేను పుడుతున్నాను నువ్వు అనుకుంటున్నావు. కానీ చావు నిజం కాదు, పుట్టుక నిజం కాదు. అది కూడా తలంపే, ఇది కూడా తలంపే. నీకు గాఢ నిద్రలో చావు గొడవ లేదు, పుట్టుకు గొడవ లేదు. నీకు దేహబుద్ధి కలిగినప్పుడే చావు గొడవ, పుట్టుకు గొడవ వస్తుంది. దేహబుద్ధి లేనప్పుడు చావు గొడవ లేదు, పుట్టుకు గొడవ లేదు. దేహంతో తాదాత్యం పొందినప్పుడే చావు గొడవ, పుట్టుకు గొడవ వస్తుంది. దేహాన్ని మర్చిపోతే చావు లేదు, పుట్టుకు లేదు. దేనికైతే చావు ఉందో దాని గురించి మటుకు నీకు తెలుసు. దేనికైతే చావు లేదు దాని గురించి నీకు తెలియటం లేదు. నీకు తెలియపోయినా అది నువ్వు. దేహం చనిపోవటాన్ని నువ్వు సాధన చేయక్కర్లేదు, పూజ చేయక్కర్లేదు. దేహం ఏదో రోజున చచ్చిపోతుంది, దాని ప్రారంభం అయిపోయిన వెంటనే చచ్చిపోతుంది. కానీ దేహం ఉండగా నువ్వు ఎలా చచ్చిపోవాలో నేర్చుకో. మరి దేహం ఉండగా నువ్వు ఎలా చచ్చిపోతావు? నువ్వు అరుణాచలేశ్వరుడు, నువ్వు చంపకుండా చంపే మందు ఉన్న సంగతి ఈనాటికి నేను గుర్తించాను. నువ్వు దేహాన్ని చంపవు, దేహాన్ని చంపకుండా చంపేస్తావు. చంపకుండా చంపే మందువు నువ్వు. దేహాన్ని మటుకు ఎవరి దేహం దొరికి నువ్వు రావు, ఎవరి దేహాన్ని చంపవు. ఆ దేహాన్ని అలా ఉంచుతావు, ఆ దేహం ఉండగానే మనిషిని చంపేస్తావు నువ్వు. దేహాన్ని చంపవు, ఆ దేహం ఉండగానే మనిషిని చంపేస్తావు నువ్వు. దేహం చనిపోయినప్పుడు నిజమైన చావు కదటండి. దేహం మాత్రమే నేనని బుద్ధి పోవటం నిజమైన చావు అటండి. దేహం ఉండగా దేహబుద్ధి నశించాలి. చంపకుండా చంపే మంది అంటే అదటండి. వరుణాచలేశ్వరుడు, నువ్వు దేహం ఉండగానే ఆ దేహబుద్ధిని నశింపజేస్తావు. కనీసం ఆ దేహబుద్ధిని ఎవరికైతే నశింపజేస్తున్నావు వాడికి కూడా తెలియకుండా, ఎవరికి కనిపించకుండా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు. మనం ఎవరికైనా కాఫీ ఇస్తే దేశం అంతా తెలిసిపోవాలి. టామ్ 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 అయిపోవాలి. కాఫీ ఇస్తే చాలండి, మన కాఫీ ఇచ్చామని దేశం అంతా తెలిసిపోవాలి మనకు. కానీ అరుణాచలేశ్వరుడు ఎటువంటి వాడు అటండి? కనీసం ఆ దేహ బుద్ధిని ఎవరికైతే నశింపజేస్తున్నావు వాడికి కూడా తెలియకుండా, ఎవరికి కనిపించకుండా నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ పోతున్నావు. ఇప్పుడు మనం చచ్చిపోయినప్పుడు ఎవరు కంగారు పడక్కర్లేదు అంటే ఇంచేది? ఈ అబద్ధం అబద్ధమైన చావులు, ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ మళ్లీ పుడతారు, పుట్టిన వాళ్ళు మళ్లీ చచ్చిపోతూ ఉంటారు. ఈ అబద్ధాల గురించి మిమ్మల్ని కంగారు పడొద్దు అంటున్నారు. ఏది నిజమైన చావటండి? దేహం ఉండగానే దేహానికి పరిమితమైన బుద్ధి ఎవరికైతే నశించిందో నిజమైన చావు. దేహానికి పరిమితమైన బుద్ధి ఎవరికైతే నశించిందో వాడికి చావు లేదన్న సంగతి అర్థం అవుతుంది. దేహం చనిపోయినా తాను చావు లేకుండా తాను ఉంటున్నా అన్న సంగతి వాడికి తెలుస్తూ ఉంటుంది. వరుణాచలేశ్వరుడా, నువ్వు ఈ పని ఎలా చేస్తున్నావు చెప్పమంటావా? ఇతరులకి ఎవరికి తెలియనివ్వటం లేదు. కానీ ఇతరులకి ఎవరికి తెలియకుండా నువ్వు చేస్తున్నావు, తెలియాలి నువ్వు అనుకోవటం లేదు. కానీ ఇతరులకి నేను చెబుతున్నా నువ్వు ఈ పని చేస్తున్నావు, నా మీద కోపం పెట్టుకోకు. నువ్వు చేసే పని ఇతరులకి తెలియాలి నువ్వు అనుకోవటం లేదు. కానీ నేను ఉండలేక నువ్వు చేసే పని నేను నలుగురికి చెబుతున్నాను. అని చేసి నా మీద నువ్వు కోపం పెట్టుకోకు, నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్న సంగతి నాకు తెలుస్తుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ నీకు అక్కర్లేదు, ఆ టామ్ టామ్ నీకు అక్కర్లేదు. నీ ద్వారా ఎవరికైతే సహకారం అందుతుందో వాడికి కూడా అరుణాచలేశ్వరుడు వల్ల సహకారం అందుతుందన్న సంగతి వాడికి కూడా తెలియాలి నువ్వు అనుకోవటం లేదు. అంత గుట్టిగా చేసేస్తున్నావు. నువ్వు నిదానవు, నిదానికి అడ్వర్టైజ్మెంట్ అక్కర్లేదు, టామ్ టామ్ అక్కర్లేదు. అడ్వర్టైజ్మెంట్ లేకుండా, టామ్ టామ్ అక్కర్ లేకుండా నీ పని సరళంగా సహజంగా రెండో కంటి వాడికి తెలియకుండా అతి రహస్యంగా సీక్రెట్ గా నువ్వు ఆ పని చేసేస్తున్నావు. నలుగురికి తెలియాలి నీకు ఇష్టం లేకపోయినా నేను నలుగురికి వ్యక్తపరుస్తున్నాను, అంటే నన్ను క్షమించి ఆశీర్వదించు. ప్రతి వాడికి నేను అనే తలంపు ఉందన్న సంగతి తెలుస్తుంది. ఆ నేననే తలంపు లోపల నుంచి వస్తుందన్న సంగతి కూడా తెలుస్తుంది. కానీ ఆ నేనే తలంపు లోపల నుంచి ఎక్కడ పుట్టి వస్తుందో తెలియదు. నేననే తలంపు అందరికీ లోపల నుంచి వస్తుందని తెలుస్తుంది, కానీ నేననే తలంపు ఎక్కడ పుడుతుందో నీకు తెలియటం లేదు. గాఢ నిద్రలో ఆ నేననే తలంపు దాని పుట్టిన చోటకి వెళ్ళిపోతుంది. జాగ్రత్త అవస్థలో మీరు సాధన చేసి ప్రయత్నం చేసి ఆ నేననే తలంపు పుట్టిన చోటు కనుక మీరు చూడగలిగితే ఆ శాంతి ప్రవాహం, ఆనంద సముద్రం, ఆ శాంతి సముద్రం వచ్చి నీ సహస్రారాన్ని ముంచుతుంది. అంటే ఆ శాంతి ఎంత వేగంగా వస్తున్నట్టండి, ఎంత సమగ్రంగా వస్తున్నట్టుండ శాంతి. దేవుడు వచ్చి నీ కనిపించిన నీ కళ్ళు పెట్టివాడిని చూడాలనిపించదు. ఆ శాంతి అంతా నీ హృదయంలోనే ఉంది. భగవంతుడు శాంతి స్వరూపుడు, భగవంతుడు సుఖస్వరూపుడు. బయట ఉన్న దేవుళ్ళు అందరూ కూడా మన మనసు ఎంత నిజం, బయట ఉన్న దేవుళ్ళు కూడా అంతే నిజం. నిజమైన దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు. నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడు అడ్రస్ చెప్పారు భగవాన్. నీకు ఎల్లగల ఓపుకుంటే వెళ్ళండి, ఆయనకి బలవంతం చేసి అలవట్లేదు. నీకు ప్రయాణం చేసి ఓపుకుంటే ఆ అడ్రస్ ఉన్న చోటకి ప్రయాణం చేసి వెళ్ళండి. నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడో నేను చెప్పాడంటే నేననే తలంపు కొంచెం కూడా ఎక్కడే తెలియదు, అక్కడే దేవుడు ఉన్నాడు. దేవుడు ఎక్కడో వైకుంఠంలో నువ్వు దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు, ఆ వైకుంఠంలో ఉన్న దేవుడు నీ హృదయంలో కూడా ఉన్నాడు. ఆ నేను అనే తలంపు కొంచెం కూడా ఎక్కడే తెలియదు, అక్కడే దేవుడు ఉన్నాడు. అది ఎలా ఉన్నాడు, నీ స్వరూపంగానే ఉన్నాడు. నిజమైన దేవుడు ఎక్కడున్నాడో కరెక్ట్ గా అడ్రస్ ఇచ్చాడు ఆయన. అడ్రస్ ఇవ్వటంలో పొరపాటు చెప్పలేదు. నీకు ప్రయాణం చేసి ఓపుకుంటే ఆ అడ్రస్ ఉన్న చోటకి ప్రయాణం చేసి వెళ్ళండి. ఓ దూడ పచ్చగడ్డి తింటాననుకోండి, మీరు పక్కన పెట్టుకుని ఒట్టిగడ్డ వేశారనుకోండి, ఆ ఒట్టిగడ్డ ఒక చూడదు. అదే మీ స్వరూప సుఖం, స్వరూప శాంతి, ఆ స్వరూపంలో ఆనందాన్ని మీరు అనుభవించినప్పుడు ఇంద్రియాలకు సంబంధించిన భోగాల మీదకి మీ మనసు పరిగెట్టదు. మీ దూడకి ఎంత తినాలో అంత పచ్చగడ్డి మీరు పెడుతున్నారనుకోండి, పక్కింటి గడ్డి మీద తిరిగి దొంగతనానికి వెళ్ళవలసిన పని దానికేంటి? ఆ దొంగ గడ్డి తినవలసిన దానికి అవసరం లేదు. అదేవిధంగా మీ హృదయంలో ఉంటున్న స్వరూప సుఖం, ఆ స్వరూప శాంతి నీకు అందినప్పుడు ఈ బాహ్యమైన భోగాల వైపుకి ఈ మనస్సు పరిగెట్టదు. మీ లోపల ఉంటుంది శాంతి అందనప్పుడు మీరు ఎంత ప్రయత్నం చేసినా మనసు ఎటు ఒకటి చెదిరిపోతూ ఉంటుంది. నాటి కాకపోతే ఫస్ట్ షో, ఫస్ట్ షో కాకపోతే సెకండ్ షో.